శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము మహనీయులైనటువంటి ప్రజాపతుల యొక్క సంతతి, వారు మన యందు ఏ విధంగా ఉపస్థితులై మనను సర్వసమర్థులుగా ఏ విధంగా తీర్చిదిద్ది ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం వివరించుకుంటూ వచ్చాం. మరీచి ప్రజాపతి, అతని భార్య కళ, అత్రి ప్రజాపతి, అతని భార్య అనసూయ, భృగు ప్రజాపతి, అతని భార్య ఖ్యాతి, ఆంగిరస ప్రజాపతి, అతని భార్య శ్రద్ధ, వశిష్ట మహర్షి లేక ప్రజాపతి, అతని భార్య ఊర్జ మరియు అరుంధతి, పులస్య మహర్షి లేక పులస్య ప్రజాపతి, అతని భార్యల ఆవిర్భుకు కైకసి, ఇలబిల పులహ మహర్షి, అతని భార్య గతీదేవి, ఆధ్వర్య మహర్షి, కతు మహర్షి, అతని భార్య క్రియ, ఆధ్వర్య మహర్షి, అతని భార్య చిత్తి లేక శాంతి, రుచి మహర్షి, అతని భార్య ఆకూతి. వీరి యొక్క కథలు మనం తెలుసుకోవడం జరిగింది. 11 మంది రుచి ప్రజాపతుల కథలు మనం తెలుసుకున్నాం. 12వ ప్రజాపతి అయినటువంటి దక్షిణ కథలకు మనం ప్రవేశిస్తున్నాం. ఈ 10 మంది ప్రజాపతుల్ని వారి భార్యలు, వారి భార్యలు అనగా వారికి సంబంధమైనటువంటి దైవీ స్వభావం వారి భార్యలుగా మనం చెప్పుకున్నాం. మరీచి అది కళగా మన చుట్టూ ఏ విధంగా ఒక వెలుగుగా ఆవరించి ఉంటుందో ప్రతి వారికి వారు ఆరాగా, అత్రి మహర్షి ఆయన యొక్క స్వభావముగా అనసూయ ఏ విధంగా ఉన్నటువంటి వారు సహస్రారమునందు వసించగలరు. ఈ ఋషులందరూ కూడా మన యందు ఊర్ధమునకు శిరస్సులకు పై నుండి అధస్వరు కూడా వ్యాప్తి చెంది ఉన్నారని కూడా చెప్పుకున్నాం. అంచేత మన చుట్టూ ఉండేటువంటి కళ మరీచి వలె వెలిగిపోతున్నాడు అంటూ ఉంటారు మన గ్రంథాల్లో. ఎవరైనా ఒక ఋషుని గాని ఒక మహాత్ముడు గాని వర్ణించేప్పుడు అతను మరీచి వలె వెలిగిపోతున్నాడు అంటారు. అలాగే ఒక చక్రవర్తి చాలా దైవీ స్వభావం చక్రవర్తిని వర్ణించేప్పుడు మరీచి మహర్షితో పోలుస్తారు అని చెప్తుంటే అంతకన్నా వెలుగు లేదు సృష్టిలో. ప్రజాపతులలో ప్రధానమైనటువంటి ఇది మనకి మన చుట్టూ ఆరాగా ఉంటుంది. అటుపైన మనకి అత్రి మహర్షి అనసూయ ఉన్నటువంటి వారికి అది అసూయత్వం ఏమాత్రం లేనటువంటి వారు సహస్రారమునందు మూడు గుణములు దాటి వర్తించగలిగినటువంటి స్థితిలో ఉంటారు. ఆయన చేత వారందరూ ఆ విధంగా అత్రి మహర్షి మనకి సహస్రారమును దర్శనమిస్తారు. మృగు మహర్షి మనలో ఉండే మూడవ కన్నుగా కనిపిస్తాడు, సర్వసమర్థుడు. ఖ్యాతి అతని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఖ్యాతి అని భార్యగా చెప్తాం. ఈ ఖ్యాతి అనేటువంటి భార్య వారి యొక్క మనిషి యొక్క సమర్థతను బట్టి ఎంత ఖ్యాతి అయినా పట్టుకొస్తూ ఉంటుంది. అంచేత ఆ మృగు మహర్షికే మనకి లక్ష్మీదేవి పుట్టిందని, శుక్రాచార్యులు పుట్టారని చెప్పుకున్నాం. అలాగే మరీచికి కళకు కశ్యప ప్రజాపతి పుట్టాడని చెప్పుకున్నాం. పూర్ణిమ అనేటువంటి గంగ ప్రవాహం పుట్టిందని చెప్పుకున్నాం. అలాగే అనసూయ అతడు మనకి దత్తాత్రేయుడు, అటు పైన యమనియమములను ఏర్పరిచేటువంటి దుర్వాసుడు, ఆ పైన చంద్రుడు వీళ్ళు ఏర్పడ్డారని చెప్పాం. అట్లాగే భృగు మహర్షికి ఖ్యాతి అనేటువంటి కన్య ద్వారా లక్ష్మీదేవి, శుక్రుడు ఇత్యాది వారందరూ పుట్టుకొచ్చారు. అటు పైన ఆంగిరస మహర్షి మనకి కంఠమునందు ఉంటాడు, ఆయన భార్య శ్రద్ధ. శ్రద్ధ ఉన్న వారికే సమస్తమైన జ్ఞానము లభిస్తుంది. అతనికి భరద్వాజుడైన బృహస్పతి అయినటువంటి కుమారుడు, అతని కుమార తమ్ముడైనటువంటి వాడు జన్మించారని మనం చెప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత వశిష్ట మహర్షి, అతను మనకి హృదయమునందు ఉంటాడు. అతను మనకి చక్కని అన్ని లోకములందు కూడా సుఖమును స్థిరమును ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆమె అతని యొక్క భార్య పేరు పూజ్య అని, ఆ పూజ్య అనేటువంటి తత్వం మనకి మీనరాశిలో లభిస్తుందని, ఆ మీనరాశి తత్వం మనకి పరమపదము నుండి భూలోకం వరకు ఉండేటువంటి సమస్త లోకములలో సుఖమును శాంతిని సౌఖ్యమును ఇవ్వగలిగినటువంటి తత్వము అది వసిష్ఠుని భార్యగా ఉంటుంది. అది కాక అరుంధతి అనే భార్య ఏర్పడి ఉంటుంది అటు పక్కన. ఆ తర్వాత మనకి మణిపూరకమందు పులర్షి మహర్షి ఆవిర్భూ, మన భావం లేక పరంపర, మనలో ఉండి అగ్ని ప్రచోదనము, అది కారణంగా మనలో జఠరాగ్ని బాగా పనిచేయటం, అగస్త్యుని యొక్క అగస్త్యుడు ఆ జఠరాగ్ని అంశగా పుట్టుకురావటం, ఇలాంటి వివరాలన్నీ చెప్పుకోవడం జరిగింది. అలాగే అదే పులర్షి మహర్షి నుంచి కైకసి ద్వారా రావణుడు అంటే మన కంఠారావము, అటు పైన కుంభకర్ణుడు అంటే మనకి వినిగ్రహించేటువంటి శక్తి, విభీషణుడు వినిగ్రహించి విచక్షణతో నిర్ణయం చేయగలిగినటువంటి శక్తి, ఇలాంటి వారు పుట్టుకొచ్చారని చెప్పుకున్నాం. అటు పైన మనకి గతి పులహ మహర్షికి గతి అంటే మనం చేసే పనికి ఒక డైరెక్షన్, అంటే మనకి నేనేం చేయాలి అనే దానికి ఒక డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ బట్టి మనం పనిచేసుకుంటూ ఉంటాం. దిశా నిర్దేశము చేసేటువంటి ప్రజాపతి మహర్షి మనలో ఉండేటువంటి స్వాధిష్టానం ఉంటారు. ఆయన మనకు చక్కని మార్గదర్శకత్వం వహిస్తాడు అని చేత ఆమె పేరు గతి అని చెప్పారు ఆయన భార్య పేరు. అలాగే క్రతు మహర్షి క్రియ అంటే మన భూమి మీద కర్మేంద్రియములతో ఇంద్రియములతో మనస్సుతో చేసేటువంటి పని, వీటన్నింటినీ నడిపించడానికి మన దివ్యత్వంతో అనుసంధానం చెంది ఉండడానికి అధ్వర్య మహర్షి మనలో ఉండేటువంటి బదడు యందు చిట్ట చివరి కొన యందు చైతన్యం యొక్క బిందువుగా మనలో ఉంటాడు. దాన్నే చిత్తం అంటూ ఉంటాం. ఆ చైతన్యం బిందువు మనస్సు యందు ఇమిడి ఉండటం చేత మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం చైతన్యం చేత. ఆ చైతన్యానికి విచక్షణ కూడా ఉంటుంది. అతని కుమారుడు దధ్యంసుడు అని చెప్పాం, అతని భార్య శాంతి అని చెప్పాం. ఎవరు శుద్ధ చైతన్యం మాత్రమే నివసిస్తుంటారో వారు ఎప్పుడు శాంతియుతంగా ఉంటారు. అలాంటి వారికి ఇతర ధీశక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు ఈ దధ్యంసుడు అనేటువంటి వాడు. అతని గురించి మనం బాగా వివరించుకున్నాం. అటు పైన రుచి ప్రజాపతి మనకి జీవితమునందు ఈ సృష్టిలో సమస్తమును రుచి పొందటానికి అంటే ఏదైనా అనుభూతి పరంగా మనకు ఉన్నప్పుడు ఆనందం తప్ప ఎంత ఉన్నా అనుభూతి లేకపోతే ఆనందం లేదు అని చెప్తారు. భగవంతుడు రసస్వరూపుడుగా రుచి ప్రజాపతి ద్వారా మనకు ఆకూతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకుని తన నుండి యజ్ఞ పురుషుణ్ణి దక్షిణని ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. ఇవన్నీ మనం నిత్యం ధారణ చేస్తే మనకు చాలా అద్భుతమైనటువంటి సంస్కారం కలుగుతుంది లోపల. సంస్కారం అంటే చక్కని ఉద్ధారణం కలిగేటువంటి అవకాశం. ఈ 10 మంది మనలో 10 times 10 అంటూ ఉంటాం. 10 మందిగా ఒకే ఒక బ్రహ్మము. వీరంతా ప్రజాపతులంతా కూడా బ్రహ్మమే. కొందరు శివుని ద్వారా, కొందరు విష్ణువు ద్వారా, కొందరు బ్రహ్మ ద్వారా దిగి వచ్చినటువంటి వారు. వీరు సర్వము తెలిసినటువంటి వారు అయినప్పటికీ సృష్టిలో దిగి వచ్చి ఈ స్థానంలో ఉన్నారు. సహస్రారం నుంచి మూలాధారం వరకు వ్యాప్తి చెంది ఉన్నప్పటికీ కూడా వారు మనం ఈ లోకంలో ఇది కింద లోకం ఇది పైలోకం అనే భావం లేకుండా బ్రహ్మమునందే ఉండి సృష్టి అందు వారు నిర్వర్తించిన కర్తవ్యము చక్కగా యజ్ఞార్థంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అంచేత వీరు ఈ 10 మందిని మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటే అతని వారినంటే వారి స్వభావములు లేక వారినింటి జరిగేటువంటి కార్యము దాని యొక్క నాణ్యత, మన స్వభావం బట్టి మన కార్యములు వాటి నాణ్యత ఉంటుంది. అలాగే ఈ ప్రజాపతుల యొక్క భార్యలుగా వీరందరినీ చెప్తారు. అంచేత వీరందరినీ ప్రతినిత్యం మనం తలుచుకోవటం మంచిది. మన గోత్ర ఋషులతో పాటు ఈ సప్త ఋషులు ఇందులో మనకి సహస్రాల నుంచి మూలాధారం వరకు 7 తీసుకుంటే వారు సప్త ఋషులు అవుతారు. అత్రి, భృగు, అంగీరసుడు, వశిష్ఠుడు, పులస్సుడు, పులహుడు, అటు పైన కాకు, ఈ 7 కలుపుకుంటే సప్త ఋషులు అవుతారు. ఆ పైన ఉండే మరీచిని కలుపుకుని ఆ తర్వాత మెదడులో కింద భాగంలో ఉండేటువంటి అధ్వర్యును తీసుకుంటే నవ బ్రహ్మలు అవుతారు. వాటితో పాటు రుచిని కూడా చేస్తే 10 మంది ప్రజాపతులు అవుతారు. ఈ 10 మంది ప్రజాపతుల్ని నిత్యం మనలో దర్శనం చేసుకోవడం అనేది చేస్తూ ఉంటే మనలో చాలా వికాసం కలుగుతుంది. అలా కాకపోతే జరిగేది ఏంటంటే మనం మనమే ఉన్నాం అనుకుని, మనమే అంతా అనుకుంటూ, ఇంకొకటి ఏమీ లేదనుకుంటూ, మనం చేయటం వల్ల అవుతుంది, మన ఆలోచన వల్ల అవుతుంది, మనమే చక్కగా అన్ని పరిష్కరించాలి, అంతా మన చేతిలోనే ఉందనే భావన మనకి సహజంగా మానవుడికి ఉంటుంది. అది దక్ష ప్రజాపతి. ఎంత సమర్థుడైనప్పటికీ కూడా దైవము కన్నా తాను స్వతంత్రుడుగా ప్రవర్తించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. అతని కథ మనం చదువుకోవడానికి ప్రారంభం చేశాం. ఈ ప్రారంభం చేసే ముందు ఆ ముందు విషయాలు ఒకసారి గుర్తు చేయటం నాకు అలవాటు. ఏం చేతంటే మనకి ఎప్పుడు కానీ బండి గాడిలో పడతాం అని చెప్పి, ఇప్పుడు నేను చూడండి ఏ విధంగా మీకు అందరు ప్రజాపతులు, వారి భార్యలు, వారి సంతానం ఏ విధంగా మీకు తెలియపరిచానో ఆ విధంగా ఆ సంతానాన్ని కూడా బాగా పరిపూర్ణంగా తెలుసుకోవటం చూడ చేయాలి. నేను అందరికీ చెప్పలే అంచేత ఇది అప్పుడు చెప్పుకోవడం జరిగింది. మనం వివరించుకునేప్పుడు మీరు నిత్యం ధర్మం దర్శిస్తున్నాం అనుకోండి, లోపల కొంత మనం ఈ స్థానికమైనటువంటి సన్నివేశాల్లోంచి బయటపడిపోతాం. మన లోపల ప్రజాపతిని మనం గుర్తిస్తూ మన వారితో వారి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఏకాదశి రుద్రులప్పుడు ఏకాదశి రుద్రుని ఎలా మనలో దర్శనం చేయాలో చెప్పుకున్నాం కదా. అలాగే మనం అందరినీ లోపల నవగ్రహాలని లోపల దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా దర్శనం చేసుకుంటే ఏమవుతుందంటే మనము మనకుండేటువంటి ఒక సమకాలికమైన జీవితము, అందులో ఉండేటువంటి మనుషులు, సన్నివేశాలు అవన్నీ మన చుట్టూ అట్లాగా మనకి తీతూ పిట్టల్లాగా మన చుట్టూ తిరుగుతుంటాం. గబ్బిలల్లాగా తిరగం, చక్కని పావురాల్లాగా, హంసల్లాగా తిరుగుతాయి దివ్య పురుషులు. మనం ఆ విధంగా కొంత లోపల ధారణ చేస్తుంటే ఇది ధారణకు చాలా పనికి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఇన్ని ఉండి మనలో మనల్ని రక్షిస్తూ ఉంటే మనం అంటూ అక్కడ ఉన్నామని మనం భావన చేస్తూ ఉంటాం కదా. సో మనం ఉండటం అనేది వీరందరూ ఉండటంగా ఉన్నది, వీరందరూ ఉండటంగా ఉన్నది. కానీ మనం ఏమనుకుంటామంటే మనమే ఇదంతా మనదే అనుకుంటూ ఉంటాం. అంచేత ఈ ప్రజాపతుల్ని, అటు వారి భార్యలను, అటు పైన వారి సంతానాన్ని వీరినంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా చెప్పేదానికి విరాట్ పురుషుడు అతడు ఏ విధంగా ఏర్పడ్డాడు, 24 తత్వాలు కలిపి ఏ విధంగా ఒక అండంగా ఏర్పడి ఆ అండం ఏ విధంగా పెరిగి 1000 దివ్య సంవత్సరాలకి 10,000 దివ్య సంవత్సరాలకి అది ఏ విధంగా విరాట్ పురుషుడు రూపంగా వచ్చింది, ఆ విరాట్ పురుషుడు యొక్క పాలభాగం ఏమిటి, కన్నులేమిటి, ముక్కులేమిటి, నోరేమిటి, చెవులేమిటి, మనకి అన్ని మనం చెప్పుకోవటం జరిగింది. అప్పుడు పాదముల వరకు అన్ని చెప్పుకున్నాం. అలా కూడా మనం దీన్ని న్యాస విద్య అంటారు. ఇలాంటి న్యాసం మనం చేస్తుంటే మనకి సమ్యక్ న్యాసం అనేటువంటిది చక్కగా ఏర్పడి ఈ భౌతికమైన లోకంలో ఉండేటువంటి ఈ బంధించేటువంటి పదార్థమైన భావాల్లోంచి మనం బయటపడిపోతాం. అంచేది మనం ఏదో సమస్యలన్నీ సాయంత్రం వరకు పరిష్కారాలు చేసుకుంటూ ఆ తర్వాత గబాలను వచ్చి 5 నిమిషాలు 6 గంటలు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి మాస్టర్ సివివి నమస్కారం అన్నాం అనుకో, అంటే ఏం జరుగుతుంది, అంతకు ముందు జరిగిన పనులన్నీ గుర్తొస్తుంది, ప్రస్తుతం మనకున్న సమస్యలన్నీ గుర్తొస్తుంటాయి. అంటే ఏం జరుగుతుందంటే కన్నులు మూసుకునే ఉన్నా గానీ మనం భౌతిక లోకంలోనే ఉంటాం, మహా అయితే మానసిక లోకంలో ఉంటాం. ఇవి చెప్పబడినటువంటి దివ్య లోకము సంబంధించిన ప్రజ్ఞలు. సో వీరందరినీ మనం ఎంత ధారణ చేయగలిగితే మనకంత మంచి జరుగుతుంది. మంచి అంటే ఏం లేదు, ఉన్న చోటు నుంచి మనం ఉద్ధరింపబడతాం. ఆ స్థితిలో మనం జ్యోతి స్వరూపుడైన దైవాన్ని భావన చేసామనుకోండి భ్రూమధ్యంలో, అప్పుడు చాలా సులభంగా నిలబడుతుంది. అలా కాకపోతే ఏదో కూర్చున్నాం, ఈ పూటకి అయిపోయిందన్నట్టుగా ఒక నిస్పృహతో మళ్ళీ కార్యక్రమాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఆయన చేత ఈ విధమైనటువంటి ఒక చిన్న ముందు మాటగా, ఒక ఉపోద్ఘాతంగా ముందు జరిగిన కథ ఇది. ఆ కథ చదువుకుంటే సర్వశ్రేయస్సులు కలుగుతాయి. ఏం చేద్దంటే ఈ ప్రజాపతులు లేకపోతే సృష్టి లేదు, వారి సంతానం ఇదంతా వారి సంతానం. అంచేది ఈ ప్రజాపతుల నుంచే మొత్తం ఇన్ని ఇంతమంది ఇన్ని జాతులు వచ్చేసినాయి. అందులో దైవీ స్వభావం కలిగిన వారు ముందు దిగి వచ్చారు. క్రమక్రమంగా అది కాలం మనకి యుగములు మారి ఈ విధంగా వచ్చేప్పటికీ మనం ఈ విధంగా కొంత అహంకారం ఎక్కువై ఎక్కువ దక్షసంతతిగా తయారయ్యాం. దక్షసంతతి అంటే ఈ కనబడుతున్నదే అంతా అనుకునేటువంటిది దక్షసంతతి. ఇక్కడ మనం ఏ విధంగా పెరగాలి, చెందాలి, ఏ విధంగా మనం పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలి, ఏ విధంగా మన వారు అనుకునే వారిని సంరక్షించుకోవాలి, వారిని ఏ విధంగా పోషించుకోవాలి, వారికి ఏ విధంగా సౌకర్యాలు ఏర్పరచాలి, ఇలాంటి కార్యక్రమం నడుస్తుంటుంది. ఇది ఈ శరీరం పడిపోగానే ఈ కార్యక్రమం అయిపోతుంది. అందుకని దక్ష ప్రజాపతి యొక్క సృష్టి అంతా కూడా మరణంతో అంతం చెందుతుంది, మరణంతో అంతం చెందుతుంటుంది. అంచేత మరణంతో అంతం చెందేటువంటి ప్రజాపతి యొక్క ప్రజాపతిని అనుసరించడం కన్నా మరణాతీతమైనటువంటి సత్యమరణి ఎందు ఉంటూ సృష్టికి తోడ్పడుతున్నటువంటి ప్రజాపతులతో కూడి ఉండటం చేత మన క్రమంగా మరణము మరణాతీతమైనటువంటి రెండు స్థితుల ఎందు మనకు ఉండేటువంటి జీవుడుగా మనకు ఉన్నటువంటి శాశ్వతమైన కథ ఒకటి మనకు తెలుస్తూ ఉంటుంది. మన శాశ్వత కథలకు ప్రవేశించడానికి భాగవత పారాయణమైనా భగవద్గీత పారాయణమైనా ఏదైనా దైవీపరమైన విషయములన్నీ కూడా ఒక మత్య జీవితం నుంచి అమత్యమైనటువంటి జీవితంలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి అవగాహన ముందు మనం చక్కగా ఒక వేదికగా ఏర్పరచుకుంటే అది ఆధారంగా మనం నిర్మాణం చేసుకోవచ్చు జీవితం. అంటే ఈ జన్మతో పరిపూర్తి అయ్యేటువంటి విషయంలో కాకుండా ఈ జన్మ జన్మములకు మనకు వినియోగపడేటువంటివి, మన యొక్క ఉన్నతికి కారణమైనటువంటివి అయినటువంటి భావములు, కార్యములు, భాషణములు ఇలాంటి వాటిలో మనం నిమగ్నమై ఉండటం అనేటువంటిది ప్రధానంగా మనకు ఉద్దేశమైనది. అంచేత మనం వారిని ఒకసారి గుర్తు చేసుకుని అటు పైన మనం ఈ దక్ష ప్రజాపతి యొక్క కథ, అతడు ఏ విధంగా ఈశ్వరుని నిరాకరించాడో, దానివల్ల ఏ విధంగా భంగపడ్డాడో, అటు పైన ఏ విధంగా ఈశ్వర భక్తుడైనాడో ఉంటుంది. పరమ భక్తుడయ్యాడు దక్షుడు చివరికి. ఈనాటికి కాశీలో శివారాధన చేసుకుంటూ ఉంటాడని చెప్పి మనకి చెప్తాయి మన పురాణాలు. అంచేత గొర్రెముఖం పెట్టుకుని ఉన్నాడు ప్రస్తుతం. అతడు ఎంతటి వాడంటే చాలా సమర్థం అవటం వల్ల ఆ సమర్థతతో తనకు నక్షత్ర మండలాల్లో మన భూమి పుట్టిన కథ అంతా మనం చెప్పుకుంటాం. అంతకుముందే ఉన్నటువంటి నక్షత్ర మండలాలు పుట్ట తానే నా పేర్లు నిర్ణయం చేసేసాడు. పేరు నిర్ణయాలు చేసి ఒక్కొక్క ఈ భాగంలో ఈ అశ్వన్యాది నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రములన్నిటికీ తన కుమార్తె అయినటువంటి సతీదేవి సహాయంతోనూ, భృగు మహర్షి యొక్క సహాయంతోనూ, భృగు మహర్షి భార్య అయినటువంటి లక్ష్మీదేవి సహాయంతోనూ చాలా నార్మల్ అవి నామాలు అవి ఏర్పాటు చేస్తాడు. నక్షత్ర మండలంలో 27 నక్షత్ర మండలాలుగా విభజించింది ఆయనే. ఆ విభజన ఇచ్చి వాటికి పేర్లు పెట్టాడు. ఇన్ని పేర్లు పెట్టిన తర్వాత ఇదంతా మనం కదా చేశాం కాబట్టి మన పేరు కూడా ఏదైనా నక్షత్రంగా పెడితే అని పెడితే బాగుంటుందని తాపత్రయపడతాడు కదా. మనకు కూడా అలా ఉంటుంది కదా, కాస్త ఏదైనా మంచి పని జరుగుతున్నప్పుడు దాంతోపాటు మన పేరు కూడా తగిలించుకోవాలనుకునేటువంటిది అహంకారానికి సహజమైనటువంటి తత్వం లక్షణం. అలా తప్పని చెందుతూ ఉంటే సతీదేవి అంతగా సహకరించదు, లక్ష్మీదేవి సహకరించదు, భృగు కూడా అంతంత మాత్రమే నాకు తెలియదు అంటారు వాళ్ళందరూ. ఎందుకంటే దేనికి నీ పేరు పెడితే బాగుంటుందో మాకు తెలియదు అంటారు. ఎందుకంటే పెట్టడం వాళ్ళకి లోపల అది అసంబద్ధమైన విషయం అని మీ ఇంటికి మా నాయన పేరు నా పేరు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. మీ ఇళ్ళకి నా పేరు పెట్టుకున్నారు, మీ ఇళ్ళని ఇదివరకే కట్టుకున్నారు మీరు, మీకేమో మీ లక్షణాలు ఉన్నాయి దాని ప్రకారం వాటికి పేరు ఏర్పాటు చేశారు. నా పేరు దాన్ని పెడతారంటే ఎట్లా? అందుకని వారు ఎవరు సహకరించరు, సహకరించరు కానీ ఎదిరించి ఎవరు మాట్లాడలేరు భృగుని. అందుకని ప్రజాపతుల్లో అత్యుత్తమైనటువంటి ప్రజాపతిగా భావన చేయబడుతున్నటువంటి వాడు వశిష్ట మహర్షి ఉన్నాడు. ఆ వశిష్ఠుని పిలిచి అడుగుతారు, అడిగితే నాకు తెలియదు, ఇది తెలియాలంటే మనం కేవలం శివుడే చెప్పగలం. అప్పటికి ఇంకా శివునితో విరోధం లేదు, కాకపోతే ఆరాధన బుద్ధి లేదు, విరోధం లేదు. అంటే శివుడు ఆ శివుడికి ఏం తెలుసు అని అడుగుతాడు దక్షుడు. అడిగితే శివుడికి తెలియదు, శివుడికి తెలిసినంత ఎవరికీ తెలియదు అని చెప్తాడు వశిష్ఠ మహర్షి. అని చెప్తే శివుడే చెప్పగలడు అంటాడు. అంటే విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటాడు దక్షుడు, అందుకని విష్ణుమూర్తిని అడుగుతాడు. అడిగితే విష్ణుమూర్తి అంటాడు, నాకు కొంత తెలుసు కానీ నాకన్నా బాగా శివుడికే తెలుసు, నువ్వు శివుడిని అడిగితేనే బాగుంటుంది అంటాడు. అంటే శివుడు అంటే ఆయనకి పెద్ద ఇష్టత ఉంటుంది, ఎందుకంటే శివుడు కూర్చి రకరకాలుగా వింటాడు. ఆయన వింటాం చేత శివుడు ఏదో బూడిద పూసుకుంటాడని, మూడో కన్నోటి ఉంటుందని, పాములు ధరిస్తాడని, చర్మం ధరిస్తాడని, ఇలాంటి బాబు జడలు ధరిస్తాడని, ఏదో చాలా చింపిరి చింపిరిగా ఉంటాడని, అధికారి లాగా ఉంటాడని, శ్మశానంలో ఉంటాడని, అడుపు తింటూ ఉంటాడని, ఇలాంటి భావాలన్నీ ఉంటాయి. అంచేత ఆ సందర్భంలో మన నాకు అతని మీద ఆరాధన బుద్ధి లేదు, నేను పిలిస్తే రాడు కదా అంటాడు దక్షుడు. అంటే వశిష్ఠుడు, నేను ఆరాధన చేస్తాను, నేను ఆరాధన చేసి పిలుస్తాను, తప్పక వస్తాడు. అతడు స్మరణ మాత్రం చేత దర్శనమిచ్చేటువంటి మహాదేవుడు అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు సరే వశిష్ఠుడు ధ్యానం చేయమంటారు. వశిష్ఠుడు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడిని చూడంగానే ఆశ్చర్యపోతారు అందరూ. ఏం చేద్దంటే వాళ్ళు చెప్పినట్టుగా ఉండడు శివుడు. మహా సౌందర్యంతో కూడి ఉంటాడు. ఆ మాట ముందే చెప్తాడు విష్ణుమూర్తి, నాకన్నా జ్ఞానవంతుడే కాదు, నాకన్నా చాలా సౌందర్యవంతుడు అని చెప్తాడు. అంటే అమితమైన సౌందర్యమైన దక్షుడిని చూస్తాడు శివుడిని. చూసేసరి మనతో అందమా అనిపిస్తుంది. ఈయనకి నగలు లేకపోతేనే బాగుంటాడు, మనం నగలు పెట్టుకున్నా బాగుండాలని అనుకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి పురాణాలు. నగలు పెట్టుకోకపోయినా అందంగా ఉన్నాడు, నగ పెట్టుకుంటే నగ కందం తప్ప ఈయనకి నగలు ఎందుకు అనిపిస్తుంది? తన మీద ఒంటి నగలు చూసుకుని చాలా ఆశ్చర్యపోతాడు. ఎన్ని నగలు పెట్టుకున్నా మనం ఆయన అందంతో సరి సమానంగా లేం కదా అనిపిస్తుంది. ఆయన తేజస్సుతో ఈయన తేజస్సు పోల్ చూస్తే ఒక గుడ్డి వెలుగలే ఉంటుంది. ఆ అందం అలాగే ఉంటుంది, తేజస్సు అలాగే ఉంటుంది, చిరునవ్వు అలాగే ఉంటుంది. ఎప్పుడు సనాతనుడు కదా అని చెప్తారు శివుడిని. అంటే ఎప్పుడు ఉండేవాడని. అంచేత అతడు వయస్సు చూడకపోతే 16 ఏళ్ల వాళ్ళగా ఉంటాడు. దర్శనమిస్తాడు అది చెప్తూ ఉంటా. మొన్న కూడా ఇంకో చోట చెప్పాను, నవశివాభ్యాం నవయవ్వనాభ్యాం. అంటే నవయవ్వనుడు అనేటువంటి నామం శివుడికి. అతడు నవయవ్వనుడు అంటే అప్పుడే యవనంలోకి వచ్చినట్టుగా ఉన్నట్టుగా ఉంటాడు. చూసిన తర్వాత చాలా ఆనందిస్తాడు దక్షుడు. ఆనందించి ఇలా మాకు భావన కలిగింది అంచేత నిన్ను నువ్వు నీకు జ్ఞాననేత్రం ఉంది కదా, మరి అది మాకేం కనబట్టలేదండి, నీకు ఏదో కన్ను ఉంటుంది అనుకున్నాను నేను. అలా కన్నేం కనబట్టలేదు అంటే అడుగుతాడు దక్షుడు. అడిగితే అది కనబడే కన్ను కాదు, అది దాంతో నేను చూడగలను. ఎవరికైతే జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుందో వారికి అది జ్ఞాన దృష్టిగా ఉంటుంది. అది నా ఎందు ఉండటం వల్ల అందరూ ఋషులందరూ అలా కీర్తిస్తారు. అంతేగాని ప్రత్యేకంగా మూడో కన్ను అంటూ నాకు ఒక అంగం లేదని చెప్తాడు. సరే ఏదేమైనప్పటికీ ఇలా మేము ఒక నిర్ణయం చేశాము. చక్రం నక్షత్రం అంతా కూడా నక్షత్రాలన్నీ కూడా చాలా కాలం పరిశోధన చేసి నేను ఈ సతీదేవి లక్ష్మి భృగు మహర్షి మేమంతా కలిసి ఇలా ఇలా నిర్ణయం చేశామంటే చాలా బాగుంది. మీరు చేసిన చాలా సవ్యంగా చేశారు. వాటికి ఉండేటువంటి స్వరూప స్వభావాలను బట్టి నామాలు ఏర్పాటు చేశారు, అదంతా బాగుంది. అంటే అప్పుడు దక్షుడు అడుగుతాడు, దక్షుడు తరఫున వాళ్ళు అడుగుతారు, ఇందులో ఏదైనా ఒక దానికి ఈయన పేరు పెట్టాలనేటువంటి సంకల్పం ఒకటి వచ్చింది, దాని గురించి మీరు ఏమంటారు, దేనికి పెడితే బాగుంటుందని అంటారు. అంటే దానికి ఈ పెట్టిన పేర్లన్నీ కూడా దక్షుడు పెట్టినవి కాబట్టి అవి శాశ్వతంగా ఉండాలి, అవి అలా ఉంటాయి. అది కాక మాసముల పేరు పెడతాము, మాసముల పేరు పెట్టేప్పుడు మొట్టమొదటి మాసం పేరు నీ పేరున ఉంటుందని చెప్తా. మొదటి మాసము నీ మాసం నీ పేరున ఉంటుంది అని ఆ మాసం పేరు అప్పటికే పెట్టేస్తారు దక్షిణానికి. ఏటా మాసాలు మేషాది ద్వాదశ రాశులు అని చెప్తే ద్వాదశ రాశుల్లో మొదటి రాశి పెట్టిన పేరే నీ పేరు అయి స్థిరంగా నిలుస్తుంది అంటాడు. అంటే అదేమిటి, నేను దానికి మేషం అని పేరు పెట్టాను, మేషం అంటే గొర్రె కదా, మరి అంటే అవును నువ్వు భవిష్యత్తులో నువ్వు ఆ విధంగా ఒక గొర్రె తలకాయ కలిగి ఉంటావు, ఈ సృష్టి అంత బాగా నువ్వు నిన్ను అందరూ పూజనీయుడిగా భావిస్తూ ఉంటారని చెప్పి వెళ్ళిపోతాడు. అట్లా అట్లా ఆయన ఒకటి అడిగితే ఒకటి చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అని చెప్తా. అంటే దక్షుని యొక్క ప్రతి బాధ ఉండేది. దక్షుడు సృష్టి నిర్మాణంలో రకరకాల నియమములు నిబంధనములు అన్ని వేదమును అనుసరించి ఏర్పాటు చేసి వేదములను శాస్త్రములను వాటి నియమములను సృష్టిలో ధర్మములను ఏ జీవులు ఏ విధంగా నిర్వర్తించాలి, పంచభూతాలు ఎట్లా ఉండాలి, నవగ్రహాలు ఏ విధంగా పనిచేయాలి, దేవతలందరూ ఎలా పనిచేయాలి, అతిపైన మానవులు ఏ విధంగా ఉండాలి, మానవుల్లో ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎలా పాటించాలి, ఇవన్నీ వేద ధర్మాలు ఉన్నాయి. ఈ వేద ధర్మాలన్నీ కూడా బాగా ఏర్పాటు చేసి వీటి ప్రకారం జీవిస్తే సుఖంగా జీవిస్తారనేటువంటి ఒక దృక్పథమైంది. అంచేత ఆ విధానం అంతా ఇటు పక్క ఈ శరీరంలో జీవించే శరీరధారులకు మాత్రమే పరిమితమైంది. ఈ శరీరము భౌతిక శరీరాన్ని ధరించి నిబంధించుకునేటువంటి ధర్మములు భౌతిక శరీరములకు అతీతంగా ఉండేటువంటి జీవులకు వర్తించవు. అందుకనే మీరు మనవులు స్వయంభూ మనవులు వారి మధ్య జరిగినటువంటి వివాహము యొక్క చర్యలు చెప్పినప్పుడు మనం చదువుకున్నాం, శరీరము లేనప్పుడు ఉండేటువంటి ధర్మములు వేరు, శరీరం ఉన్నప్పుడు ధర్మములు వేరు అని. అంచేత శరీరం ఏర్పడటం చేత కొన్ని కొత్త ధర్మములు ఏర్పడుతుంటాయి. అంటే మనకి నీరుగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది, ఐసుగడ్డగా ఉంటే మరొక ధర్మం ఏర్పడుతుంది. అది నీటికి ఉండే గుణం కన్నా ఐసుగడ్డకు ఉండే గుణం వేరుగా కొన్ని భాషిస్తుంటాయి. అలా ఈ శరీరంలోకి వచ్చినటువంటి వారికి ధర్మాలు ఉంటాయి. అంచేత సృష్టి యందు ధర్మములన్నీ కూడా దక్ష ప్రజాపతిని బాగా పనికొచ్చే ధర్మాలు ఏర్పాటు చేస్తాడు. అందుచేత అతను సమర్థుడు. ఏం చేద్దంటే మీకు గుర్తుంటే ప్రజాపతులందరూ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఏ అంగములలోంచి ఎవరెవరు దిగి వచ్చారో చెప్పుకున్నాం. అందులో మనకి దక్షుడు బొటన వేలకి దిగొచ్చాడు, బ్రహ్మదేవుని యొక్క కుడి బొటన వేలకి దిగి వచ్చాడని చెప్పుకున్నాం. అంచేత దక్షుడు దక్షుడు అవటం వల్లే మనకుండేటువంటి మహేశ్వరాశి ద్వాదశ రాశిలో చైత్రమాసము లేక మేషరాశిని చాలా సమర్థవంతమైన రాశిగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఈ దక్షుడు అతని కార్యక్రమం అంతా కూడా వితిన్ ది గేమ్ రూల్సే. అంటే ఆటలో ఉన్నంతసేపు ఆటకు నియమము నిబంధనలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక చదరంగం పెట్టుకున్నాం అనుకోండి, రాజు ఎక్కడ ఉండాలి, మంత్రి ఎక్కడ ఉండాలి, మంత్రి పక్కన ఎవరు ఉండాలి, గుర్రాలు ఎక్కడ ఉండాలి, ఏనుగులు ఎక్కడ ఉండాలి, ఇలా మనం ఏర్పాటు చేస్తాం చదరంగం కదా. వాటి కదలికలు కూడా అట్లా ఏర్పాటు చేస్తాం. చదరంగం ఆడట్లేదు అనుకోండి, అన్ని కలిపేసి ఒక డబ్బాలో పడేస్తుంది. అంతేగాని అక్కడ ఏనుగు వచ్చి రాజు పక్కుందని, గుర్రం వచ్చి సిపాయి పక్కుందని మనం అట్లా చెప్పడానికి లేదు కదా. అలాగే మనం ఏదైనా ఒక క్రీడలోకి సృష్టి ఈ రంగంలోకి ప్రవేశించినప్పుడు ఈ రంగానికి సంబంధించినటువంటి నియమములు నిబంధనలు ఉంటాయి. ఈ రంగం నుంచి బయటకు వచ్చేస్తే ఈ నియమములు నిబంధనలతో సంబంధం లేదు. మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ నేను భాగవతం వినిపిస్తున్నాను, మీరు వింటున్నారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడటానికి వీల్లేదు కదా, వినటమే కదా మీ ఉండే నిబంధన అది కదా. ఇప్పుడు మీరు మాట్లాడి నేను మాట్లాడితే అయితే భాగవత ప్రవచనం ఏమి ఉండదు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళామనుకోండి, అప్పుడు మీరు మాట్లాడతారు నేను మాట్లాడతాను కదా. అందుకని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యానికి కొన్ని నియమములు నిబంధనలు అనేటువంటిది మనకి వేదంలో విస్తృతంగా ఇచ్చారు. వాటన్నింటినీ బాగా ఆయన అమలు పరిచాడు దక్ష ప్రజాపతి. అంటే ప్రజా సర్గమునకు అంటే చక్కగా జీవుల నుంచి జీవులు, జీవుల నుంచి జీవులు, జీవుల నుంచి జీవులు వృద్ధి చెందటానికి, వృత్తి ధర్మంలోనే వృద్ధి చెందటానికి, వర్ణాశ్రమ ధర్మంలోనే వృద్ధి చెందటానికి కావలసినటువంటి ఆచార కాండ అంతా ఇచ్చాడు. ఈ ఆచార కాండలో దైవాన్ని పొందటం అనేటువంటిది ఏం లేదు. ఈ ఆచార కాండలో దైవాన్ని పొందటం అనేటువంటిది ఏం లేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద పండితులు వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో యజ్ఞములు యాగములు చేసినప్పుడు దైవం నుంచి పొందటంగా ఉంటుంది కానీ దైవాన్ని పొందటంగా ఉండవు. పిల్లలు కలగట్లేదు, పుత్రకామేష్టి అంటారు, వర్షాలు పట్టలేదు ఇంకోటి అంటారు, మరొకటి అంటారు, రాజ్యం సుభిక్షంగా లేదు. మనకు కావలసినవి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనకి ఇక్కడ సమృద్ధికి కావలసినటువంటివన్నీ కూడా ఎలా సంపాదించుకోవచ్చు, దేవతల అనుగ్రహంతోనే రకరకముల యజ్ఞయాగాదులు ఉన్నాయి. పెళ్ళవట్లేదు, దానికి ప్రతిక్రియ ఉంది. అంటే రెమెడియల్ మెజర్ ఉంది, పరిష్కారాలు ఉన్నాయి. పెళ్లి కావట్లేదు, పరిష్కారాలు ఉన్నాయి. పిల్లలు పుట్టట్లేదు, పరిష్కారాలు ఉన్నాయి. పిల్లలకి చదువులు సరిగ్గా రావట్లేదు, పరిష్కారాలు ఉన్నాయి. ఇట్లా గ్రహములను దేవతలను పట్టుకుని మన పనులన్నీ ఏ విధంగా సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆచారకరణ విపరీతంగా ఉన్నది భారతదేశంలో. అన్నిటికీ ఆచారకరణ, అనారోగ్యానికి ఆచారకరణ ఉంది. రుద్రం చేసుకుని అనారోగ్యాన్ని మనం కొంత దాన్ని మిదిలోకి పట్టుకురావచ్చు. ఇట్లా పెద్దానికి ప్రక్రియలు ప్రతిక్రియలు అన్ని ఉన్నాయి. ఈ మతంలో దైవాన్ని చేరే మార్గం లేదు. ఈ మతంలో దైవాన్ని చేరే మార్గం లేదు. ఇక ఉండిపోవటమే, అలాగే ఉండిపోయారు కదా అందరూ. ఇది నుంచి అటు వెళ్లే మార్గం, ఆ మార్గం అదే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి ద్వారా ఏర్పడుతుంది. ఆమె ఇలా భౌతిక శరీరంలోనే జన్మనెత్తి అటు పైన శివుని మీద ఉండేటువంటి అపారమైనటువంటి భక్తి ప్రేమ కారణంగా ఆయన ఆరాధన చేయడం వల్ల ఆయన ఈమెను శాశ్వతంగా అందుకోవటానికి, ఆమె శరీరం దగ్ధం చేసుకుంటే గాని శాశ్వతంగా శివుడిని చేరి ఉండటానికి వీలేదు. అంచేత ఇటుపక్క మనకి భౌతికమైనటువంటి సృష్టికి దక్ష ప్రజాపతి ఎంత వ్యాలిడో, దీనికి అతీతమైన తత్వంలోకి ప్రవేశించడానికి దక్ష ప్రజాపతి అంత అవరోధమై ఉంటాడు. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకి అహంకారం అనే ప్రజ్ఞ ఉంది కదా, అదే దక్ష ప్రజాపతి. మన అందరి అహంకారము అన్ని రకమైన సమర్థతలను చేరదీసుకుని కార్యములు నిర్వర్తించుకుంటూ ఇక్కడ ఎంతైనా అనుభూతి చెందుతూ ఉండవచ్చు. ఏం చేత మానవుని యొక్క సంకల్పానికి అంత శక్తి ఉన్నది. తన సంకల్ప బలం చేత అటు పైన ఈ వేదము యొక్క పరిష్కారములు అనేకానేకములు ఉండటం చేత దైవీ సహాయమును పొందుతూ ఇటు పక్క ఎంతకాలమైనా మనం అంటే విజయవంతంగా జీవించవచ్చు, కానీ మరణాన్ని దాటేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అంచేత ఎంతసేపు శివుడు ఏం చెప్తుంటాడంటే, దక్షుడు అంటే శివుడికి ఏమాత్రం వేరే భావం ఉండదు. చేతనే సృష్టిలో ఒక భాగాన్ని అతను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. కానీ అదే అంతా కాదు కదా, అదే అంతా కాదు కదా అని చెప్తుంటాడు ప్రజాపతులకి. సతీదేవి కూడా బాగా చెప్తాడు, ఇదే అంతా కాదు, దక్ష ప్రజాపతి సృష్టిలో సన్యసించిన వారికి స్థానం లేదు ఒకటి, రెండవది సృష్టిలో ఎప్పుడు ఏదో రకంగా కార్యాన్ని నిర్వర్తించుకునేటువంటి వారికి తప్ప కార్యనిర్వాహకులు కాని వారికి స్థానం లేదు. అంటే ఏ సమర్థత లేని వాళ్ళకి సృష్టిలో ఎవరు పోషిస్తారు, ఎవరు పోషించరుగా పోషిస్తారా? సమర్థత లేని వారిని ఎవరు పోషిస్తున్నారు? శివుడు పోషిస్తున్నారు. ప్రభుత్వాలు పోషించవు, ఏ సంస్థలు పోషించవు, ఎవరు పోషించకుండా ఉన్నప్పటికీ వారు తెలివి తక్కువ వారు ఇంత మాత్రాన వారిని సంఘంలో వారికి నిలువ నేడినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి వారిని మరి దక్షిణ పోషించట్లేదు కదా, నేను పోషిస్తున్నాను వాళ్ళందరినీ. అలాగే దక్షుడు ఎవరెవరైతే బహిష్కరిస్తూ ఉంటాడో వారందరినీ నేనే పోషిస్తూ ఉంటాను. ఇవన్నీలా ఉండగా ఇటు నుంచి అటు వచ్చే మార్గం దక్షుడి దగ్గర లేదు అని చెప్తాడు. ఎవరు అడిగినా అదొక్కటే అతని దగ్గర, దక్ష ప్రజాపతి సృష్టిలో, దక్ష సృష్టిలో ఈ రెండు రకాల లోపాలు ఉన్నాయి. శిక్ష అంటే ఒక పొరపాటుకి ఒక శిక్ష చక్కగా అమలు చేయటం, వారిని శిక్షించడం, శిక్షణలో వారిని చక్కగా తయారు చేయడం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని స్వభావాలు, కొన్ని కొన్ని విషయాలకు పనికిరానివిగా ఉంటాయి. అంచేత వారందరూ కూడా సంఘంలో అందరూ సంఘానికి ఉపయోగపడేట్టుగా ఉండలేరు. ఏం చేద్దంటే వారి మేధస్సులో ఉండేటువంటి లోపం చేత. అందరూ మేధావంతులు కాదు కదా, మరి మేధావంతులు కాని వారిని ఎవరు చూడాలి? చూడాలి కదా ప్రభు అన్నవాడు. మేధావంతులు కాని వారిని కూడా పోషించాలి. అంచేత ఆ విధమైనటువంటి కొన్ని లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ దక్ష ప్రజాపతి చాలా పేరు గాంచి ఉంటాడు అంతటి వాడు. అంటే ఇంత అద్భుతంగా ఈ సృష్టిని నిర్వహించడానికి కావాల్సిన ధర్మములు ఏర్పరిచి పరిపాలించినటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అంచేత అతనికి ఆ విధంగా పేరు వస్తుంది దక్షుడికి. అంచేత అతడు అందరి దగ్గర మన్ననలు అందుకుంటూ ఉంటాడు. అందరి దగ్గర మన్ననలు అందుకుంటూ ఉంటాడు అంటే మునీశ్వరులు, యోగేశ్వరులు, మిగతా బ్రాహ్మణోత్తములు అందరూ కూడా అతన్ని నమస్కరిస్తూ ఉంటారు. తన తోటి వారైనటువంటి ప్రజాపతులందరూ కూడా మర్యాదగా, చక్కగా, గౌరవంగా అతనితో ప్రవర్తిస్తూ ఉంటారు. అని చేత ఒక రకమైనటువంటి అహంకారం బాగా పెరిగి ఉంటాడు దక్షుడు. అంచేత ఇక్కడ విదుడు మైత్రేయుని ఏమడిగాడంటే, పూర్వం బ్రహ్మాదులందరూ కూడి అది వీళ్ళందరికీ వీళ్ళకి ఏ విధంగా వైరం కలిగిందని అడుగుతారు. పుత్రికలందు ప్రేమ గల దక్షుడు తన పుత్రిక అయిన సతీదేవిని అనాదరము చేయడం ఎట్లు జరిగను? మరియు పరమేశ్వరుడు ఎవరి అందును వైరము లేని శాంతమూర్తి కదా, ఆత్మానంద స్వరూపుడు కదా, సత్ప్రవర్తన కలవారిలో శ్రేష్ఠుడు కదా. అట్టి శివునిపై దక్షిణకు ద్వేషము కలుగుటకు కారణమేమి? సతీదేవి ప్రాణములు విడిచినది ఎందులకు? మామకు అలనకు ద్వేషము చిత్రముగానున్నది, దీన్ని సవిస్తరముగా తెలుపుము అని అడిగాడు విదురుడు మైత్రే. అంటే మా అడిగిన విదురునితో మైత్రేయుడు పూర్వము బ్రహ్మాదులందరూ కూడా కూడి ఒక సత్రయాగము చేసిరి. చతుర్ముఖుడు, యోగీశ్వరుడు, శంకరుడు, ఇతర దేవతలు, మహామునులు, అగ్నులు, సప్తర్షులు, ప్రజాపతులు భక్తితో ఆ యజ్ఞమునకు వచ్చిరి. సూర్యుని వంటి తేజస్సు గల దక్షుడు కూడా వచ్చాను. వారిని చూచి సభవారందరూ ఆదరణ లేచి నిలబడేది. బ్రహ్మయు శివుడు నిలబడలేదు. బ్రహ్మ దక్షుడికి తండ్రి కనుక నిలబడనక్కర్లేదు. శివుడు పరమేశ్వరుడు కనుక నిలబడనక్కర్లేదు. దక్షుడు బ్రహ్మకు నమస్కరించి మిగిలిన సభ్యుల పూజలను స్వీకరించి తగిన ఆసనంలో కూర్చున్నాను. సభ్యులందరూ తను చూసి లేచి నిలబడేది. శివుడు మాత్రము నిలబడలేదని దక్షుడు కోపించాను. కన్నులు నిప్పులు కక్కుతుండగా వారితో ఇట్లను, దేవతలు, మునులు, అగ్నులు, మీరందరూ వృధా చేయక నా మాటలు వినుడు. మీరంతా ఒకే కాగ్గోల లాగా మాట్లాడకుండా నేను చెప్పింది వినమన్నాడు. మాట్లాడే అట్లా ఉంటుందన్నమాట. ఎవరు? దేవతలు, మునులు, అగ్నులు, మీరందరూ వృధా చేయక నా మాట వినుడు. నేను మాత్సర్యముతో పలుకుటలేదు అంటే మాత్సర్యంతో పలుకుతున్నాడు అని అర్థం. అంతే, అది ఆ మాట ఎందుకు? నాకు అసూయ ఎందుకని అనుకోపోక అంటే మనం మొదలు పెట్టాను అనుకుంటే అసూయకున్నట్టు ఏం సందేహం? నేను ఇలా అంటున్నాను ఏమనుకోపోక అని మొదలుపెట్టాడు తప్పకుండా అనుకోమని చెప్పటం ఇది. ఇలా అంటున్నాను నువ్వు అనుకోబోకని నువ్వు మాట్లాడేందుకు నీ లోపల ఉంది కదా అది, అందుకని మాట్లాడు కదా. చాలా మంది అంటారు మీరు నమ్మరు కానీ అని చెప్తుంటారు కదా. నమ్మద్దని చెప్తున్నాడు వాడే. మీరు నమ్మరు కానీ అంటే బోల్పడదు అంటే నమ్మద్దని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట్లాడు అని చెప్తే నేను ఆశ్చర్యంతో పలుకుంటలేదన్న మాట. మాట్లాట్లా వస్తాయి. ఈ శివుని ప్రవర్తనము చూడు, ఇతడు దిక్పాలకుల కీర్తి చెడగొట్ట వచ్చినాడు. ఇతడు దిక్పాలకుల కీర్తి చెడగొట్ట వచ్చినాడు. వీనికి ప్రవర్తనము తెలియదు. వీడే పని లేనివాడు. వీని వలన సజ్జన ప్రవర్తనము దూషితమైనది. వీనికి సిగ్గు లేదు. నా పుత్రిక సాధు స్వభావము కలది, సావిత్రీదేవి వంటిది. సమస్త బ్రాహ్మణ జనమధ్యమున నా పుత్రికను ఈ కోతి కన్నుల వాడు పాణిగ్రహణము చేసుకున్నాను. ఆయనను నేను ఊరకుంటుని అంటే ఊరక ఏం చేయలేకపోయాడు అప్పుడు, ఎందుకని ఊరుకున్నాడు? ఏం చేయలేక ఊరుకున్నాడు, ఎందుకని నేను ఊరుకున్నానంటాడు. నేను ఊరకుంటుని అట్టి సందర్భం వీడు నాకు శిక్షణ వల్ల ప్రవర్తింపవలదా? అది పడుకోవాలా? వీడు నాకన్నా చిన్నవాడు కదా, నా అల్లుడు కదా అంటాడు. అందుకని నాకు శిక్షణ వల్ల ప్రవర్తింపవలదా? నేను వచ్చినతో లేచి నిలబడి నమస్కారం చేయకుండా పోనిండు. నన్ను చూచినప్పుడు నోటి మాట పలికినతో ఏ మగును? మాట్లాడుకున్నట్టు నోరు పడిపోయానా? ఇతడు ఎప్పుడు యజ్ఞయాగాది సత్కర్మలు ఎగగొట్టి దురాచారుడై మానమర్యాదలు లేక వడలు తెలియక చెరించును. తన వంటి పిచ్చివారితో కలిసి తిరుగుతున్నాను. వీనికి దిక్కులే వస్త్రములు, అంతకన్నా గతి లేదు. చుట్టూ ఎప్పుడూ భూత ప్రేతాదుల సాంగత్యమే. తమోగుణ ప్రధానులైన ప్రమదులు ముఠాకు నాయకుడు. బూడిద పులుముకుని ఎముకల మాలను ధరించి తిరుగుతుడు. శుచిభ్రష్టుడు, పిచ్చివారికి అధిపతి, దుష్ట హృదయుడు, భయంకరుడు. వల్ల కాటిలో నివసించును. జుట్టు విరియబోసుకుని గంతులు పెట్టును. అసూచి అయిన వీనికి శివుడని పేరట. ఆ పేరునకే అప్రతిష్ట. ఇతడు అశివుడు. ఇన్ని తెలిసి కూడా వేదముల సూత్రునకు ఇచ్చినట్లు నా పుత్రికను వీనికిచ్చి తిని ఇది ఇది ప్రేరితము అన్నాడు. ఆ మాట అండి అని ఇట్లా ప్రతికూలమైన వాక్యములు పలికి దక్షుడు వీరిని శపించునని చేతిలో జలము నిలిపి రోషమున ఇట్లనను. ఇతడికి నుండి యజ్ఞ సమయములందు ఇంద్రునితో విష్ణువుతో దేవతతో కలిసి ఆవిర్భాగములను తినరాదు. అంటే మనం హోమం చేసేప్పుడు అందరికీ ఆహారం ఇచ్చినట్టుగా శివుడికి ఆహారం ఇవ్వడానికి వీళ్ళదని తీశాడనమాట. వీనికి హవిస్సు దక్కకుండుగాక అని చెప్పించాడు. అట్లా చెప్పించాడు. దీనికి మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. తిట్టిన తిట్టినయు శివుని పరమేశ్వర తత్వమునే స్థాపించుతున్నది. దిక్పాలకుల కీర్తి చెడగొట్టువాడనగా దిక్పాలకులు నన్ను దిక్కులు ఎందు తానే అంతర్యామి. వాళ్ల వల్ల వాళ్ళున్నారు, శివుడి వల్ల వాళ్ళున్నారు. అంతర్యామిగా శివుడుంటే ఆయన బలమే, వాళ్ల బలంగా దిక్పాలకులున్నారు. క్రియాశూన్యుడనగా కర్మలకు అతీతుడు. కర్మలకు అతీతుడు. సిగ్గు లేదనగా మనోవికారములు లేవు. సిగ్గు లేదనగా మనోవికారములు లేవు. మాన మర్యాదలు లేనివాడనగా మానాభిమానములకు అతీతుడు. మత్తెక్కి తిరగట అనగా ఆనందమయ స్వరూపము. పిచ్చివారిక నాయకుడనగా లోక సుఖములు విడిచి వైరాగ్యము చెందిన వారికి దారి చూపువాడు అని అన్నాడు. పిచ్చివాడనగా లోక సుఖములు విడిచి వైరాగ్యము చెందిన వారికి దారి చూపువాడు. దిగంబరుడనగా దిక్కులే వస్త్రములుగా గల అంబరదేహుడు. కాబట్టి బట్టలు లేవు. ఆకాశమే శరీరముగా కలవాడు. తామసులకు అధినాథుడనగా తమోగుణములకు అధిపతి. బూడిద పూసుకునగా సృష్టి భస్మమైన వెనుక కూడా తారుండును. ఎముకలే భూషణములనగా జీవుల దేహ నిర్మాణమే తనకు అలంకారము. చోట్లో మనం ఏమైనా ఇట్లా కట్టామనుకోండి, దీన్ని చూస్తాం తప్ప ఇందులో చోటు చూడం కదా. అలాంటి వాడు శివుడు. ఇప్పుడు ఎముకలు వేసుకుంటాడు కదా, ఎముకలు ధరించాడని కదా. కానీ ఎముకలు ఉండటం బట్టి రూపం వస్తుంది, వాటి లోపల ఉండేటువంటిది అతనే. అంచేత ఎముకలే భూషణములనగా జీవుల దేహ నిర్మాణమే తనకు అలంకారము. శౌచము లేడనగా శుచిత్వమునకు సంస్కారములు పొందనక్కరలేని వాడు. ప్రత్యేకంగా శుచి అవటం అనే అవసరం లేనటువంటి వాడు అనమాట. లేక నిర్గుణుడు. దుష్ట హృదయుడు అనగా దుష్టుల హృదయమునందు కూడా అంతర్యామి. దుష్ట హృదయంలో కూడా మరి శివుడు ఉండబట్టి కదా వాడు ఉన్నాడు. ఉగ్రుడనగా ప్రళయ స్వరూపుడు. వల్ల కాటిలో నివాసమనగా ప్రళయమున యోగ నిద్రలో నుండుట. జుట్టు విరియబోసుకునుటనగా బంధములు లేనివాడు అని అర్థం. జుట్టు ఎవరు సన్యాసులు విరబోసుకుంటారు కదా, వాళ్ళు జడల కింద వదిలేస్తారు. వాళ్ళు సంసారం మామూలుగా జుట్టు సంస్కరించుకుంటూ ఉంటారు. బంధాలు లేని వాళ్ళకి అది సంకేతం. అంచేత అట్లా జడలుగా ఉంటాయంటే ఏ బంధములు లేనివాడని అర్థం. సృష్టిలో ఏది ఆయన బంధించగలిగినటువంటి విషయం అంటూ ఏమి లేదు. వానికి శివుడను నామము తగదనగా నామరూపములకు అతీతుడు. మనం పెట్టుకున్నాం తప్ప దానికి పేరేముంది, పేరు లేని దానికి మనం పేరు పెట్టుకున్నాం. నామరూపములకు అతీతుడు. అశివుడనగా శుభాశుభములు తన యందు పర్యవసాన మగవాడు. యజ్ఞముల యందు హవిస్సు పొందకుండుగాక అనగా హవిస్సునందు కూడా అతడే అంతర్యామి. అన్నమునకు తన రుచి తెలియనట్లు హవిస్సు రూపమైన తనకు హవిస్సు చెందదు కదా. మిగతావాడు తినటానికి అన్నం తప్ప తనకు తాను అన్నం కాదు కదా. అలా మొత్తం సృష్టికి మూలమైనటువంటి వాడు. వాడికి నువ్వేం పెడతావు, వాడు పెడితే మనం తినాల్సిందే. వాడిని వాడు వండి మనకి పెడితే మనం తింటూ వాడికి అన్నం లేదు, వాడికి అన్నం అక్కర్లేదు అంటే వాడికి అన్నం నువ్వు పెట్టడం లేవు, వాడు తినడం అక్కర్లేదు అని చేత హవిస్సులు లేవు అని చెప్పారు. అది మిగిలిన వారు తినటే, అది మిగిలిన వారు తినటకే కానీ దేవునికి అక్కర్లేదు. ఇట్లా దక్షిణ పలికిన నిందావాక్యములన్నీ అర్థమును బట్టి వాస్తవములే ఎగుసు శివుని ఎందు స్తుతి రూపమున నిలచినవి. ఆ యజ్ఞం ఏమో విధి విధానము కాదని పలికెను. యజ్ఞములకు యజ్ఞము నా రుద్రునకు శాపమిచ్చిన నిషిద్ధమని నిషిద్ధ కర్మని సభ్యులు నిర్ణయించింది. దక్షుడు క్రోధముతో తన నివాసమును చేయగలరు. వాళ్ళెవరు ఒప్పుకోలే, చాలా తప్పది. ఏం చేద్దంటే శివుడు అంతర్యామి దైవము, అక్కడ కూర్చున్నాడు శంకరుడు కూర్చున్నాడు కానీ అతని నుంచి దిగి వచ్చే రుద్రులు ఉంటారు. ఆ రుద్రుల వల్లే మొత్తం అంతా ఉన్నది. ఇది మన పదార్థము, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వినికిడి, చూపు, వాసన చూడటం మొత్తం ఉన్నాయి కదా. తర్వాత మనస్సు, మొదకండు, పదకండు. ఏ పదకండు ఆధారంగా దక్ష సృష్టి జరుగుతుందో ఆ పదకండి నిర్వర్తించేటువంటిది ఏకాదశి రుద్రులు. ప్రాణం అతనే నిర్వర్తిస్తాడు అని చేత ఇవన్నీ నిర్వర్తించే వాడికి హవిస్సు పోతే ఎలా వీలుపడుతుంది. అందుకనే ఎవరు వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ యజ్ఞము విధి విధానము కాదని పలికిది. యజ్ఞమున రుద్రునకు శాపమిచ్చిన నిషిద్ధమైన కర్మయని సభ్యులు నిర్ణయించింది. దక్ష క్రోధముతో తన నివాసమునకు ఎగిరం. అంటే వాడికి వాడి మాట కాదంటే కోపం వచ్చేవాడు అహంకారిగా. మన మాట కాదంటే మన కోపం వచ్చిందనుకోండి, అవునో కాదో ముందు వినొచ్చు కదా. ఇంతలో శివుని అనుచరుల్లో మొదటి వాడు నందికేశ్వరుడు ఈ వృత్తాంతం వినడం, దక్షుడు చెప్పిన దక్షుడిచ్చిన శాపము, పలికిన చెడ్డ పరుకులు విని కోపముతో కన్నులు ఎర్రబడగా కోపం వచ్చింది. కోపం రాకూడదు. ఇప్పుడు మనకి ఇష్టమైన దేవుణ్ణి ఎవరన్నా తిడితే దాని పర్యవసానం వాడికి ఎలాగ ఉంటుంది కదా. అంటే నేను ఆ పార్టీ వాడిని ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టుగా మనం మద్దతు పలుకుతాం కదా మద్దతు పలుకుతాం. అట్లా నందీశ్వరుడు శివభక్తుల్లో ప్రథముడు. ఎందుకు ప్రథముడు అంటే మొట్టమొదటి శివుడి దగ్గర చేరింది ఆయనే, తర్వాతే అమ్మవారు చేరింది. అమ్మవారు చేరేప్పటికీ శివుడు దగ్గర అప్పటికే ఉంది, అప్పటికే ఉన్నాడు ఈయన. అంచేత ఆయన కోపం వచ్చింది. దట్టుడిచ్చిన శాపము, పలికిన చెడ్డ పలుకులు విని కోపముతో కన్నులు ఎర్రబడగా ఇట్లనేను, ఈ దట్టుడు తన మర్త్య శరీరము భగవంతుడికన్నా శ్రేష్టమని తలచుతున్నాడు. చచ్చిపోయే శరీరంలో ఉన్నాడు వీడు కదా. మర్త్య శరీరం అంటే చచ్చిపోయే శరీరం. వాడికి అంతగానో పై విషయం అనుభూతం కాలే. దక్షుడు ఎన్ని శక్తులు ఉన్నాయో ఉన్నా మనిషికి తన మరణం తన దాటిన వాడు వాడు వాడితో అంతా అంతాను కదా. ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా ప్రపంచంలో రోజు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో పడేవాళ్ళు కూడా పోయిన తర్వాత వాళ్ళ గురించి ఇంకేం లేదు కదా. పోకుండా వాడు ఉండలేడు కదా. అలా ఉండడానికి చాలా మంది ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదు కదా. అది అవ్వాలంటే మార్గం అది వాళ్ళ అమ్మాయి చూపించింది. ఆ దారి వాళ్ళ అమ్మాయి చూపించింది. శివుణ్ణి చేరుకునే మార్గం చూపించింది సతీదే సృష్టిలో మొట్టమొదటిసారి. అంచేత ఆ విధంగా కాకుండా వీడు మత్స్య శరీరంతో తానే చాలా శ్రేష్ఠం అనుకుంటున్నాడు. ఇతడు సాటి లేని ద్రోహి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దక్ష రూపంలో అక్కడ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఎవరు? శివుడే. అందులో ఉండే శివుడు దక్షుడులో కూడా ఉన్నాడు, దుష్టుల్లో కూడా ఉన్నాడు కదా. మరి వీళ్ళు ఉండటానికి ఏమి? ఈయన దుష్టుడు కాదు, అహంకారి. ఎలా ఉంది? అహంకారం ఉండొచ్చు, దుష్టత్వం ఉండొచ్చు. దుష్టత్వం ఇక్కడ అన్ని మంచి పనులు చేస్తున్నాడు కానీ అహంకారం ఉంది. చాలా మంది మంచి పనులు చేసేవాడు దేవుడు నమ్మని వాడు బోడి ఉన్నారు. చాలా గొప్ప డాక్టర్ కైనా ఆయన ఒక వైద్యం ఏదో మన వాళ్ళు చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు ఈ వైద్యం వల్ల ఇంకా ఇప్పుడు ఈ వైద్యం చేయటం వల్ల ఇంకా నా దృష్టిలో ఏమీ కాదమ్మా మీకు మీకు కానీ నేను చేయాలి కాబట్టి డాక్టర్గా చేస్తానని చెప్పి చెప్పారు. చెప్తే మా గురువుగారితో ఒకసారి మీరు మాట్లాడతారా మా తృప్తి కోసం అంటే నాకు నమ్మకం లేదని చెప్పాడు ఆ వాళ్ళకి, ఆయన అడిగిన వాళ్ళకి. నమ్మకం లేదు నాకు మీ గురువు గారితో మాట్లాడటం అని చెప్పాను. అంటే పొన్నీ మా కోసం ఒకసారి మాట్లాడని అడిగాను. అదే మాట్లాడతారన్నారు. మాట్లాడి నమస్కారం అండి, నమస్కారం అన్నారు. అయ్యా నేను ముందే చెప్తున్నాను, నేను దైవం అటువంటి విషయం నమ్మిన వాడిని కాదు. మీరు ఇప్పుడు మీరు నాతో మాట్లాడచ్చని చెప్పాడు ఆయన. అంటే దానికి దీనికి సంబంధం ఏమైంది డాక్టర్ గారు, మీరు వైద్యం చేస్తారు, మీ పైన వైద్యం చేయటం, వీరినంత వరకు ప్రాణం పోయటం వరకే కదా మీరు చేసే ప్రయత్నం. ప్రాణం ఇచ్చేటువంటి వాడు వేరే వాడు ఉన్నాడు, అందుకని వాడు ఏమన్నా కలిసి ప్రాణం ఇచ్చేట్లయితే మీకే అభ్యంతరం ఉండదు కదా అని చేత దాని గురించి కాదు. ఊరికే మీ దగ్గర నుంచి మీరు బాగా తెలిసిన వారు కాబట్టి మీ నుంచి సరైన విషయం సరిగ్గా నాకు అవగాహన ఎట్లుగా తెలుస్తుందని వాళ్ళు నాకు ఫోన్ చేయమని అడిగింటారు. అందుకని ఉన్న పరిస్థితి మీరు వివరించి చెప్పండి అని చెప్పారు. చాలా చక్కగా చెప్పాడు ఆయన, చాలా మర్యాదగా చెప్పాడు. ఎందుకని అతను చేసే పనిలో అతను నిష్ణాతుడు, ఆ పని చక్కగా చేయగలడు, చాలా మంచి పేరు ఉన్నది, అందరికీ తనకు వచ్చిన ఎవరి దగ్గర గుంజర డబ్బులు తీసుకోడు, ఎంత ఏదైనా సరే తను తీసుకున్న సమయం ప్రకారం ఫీజు తీసుకోవడం తప్ప, జబ్బు పెద్దది కాబట్టి ఎక్కువ తీసుకోవటం కానీ, బయట టెస్ట్లు అవి చేయిస్తే బాగా ఎక్కువ డబ్బులు తీసుకుంటారని అన్ని తన హాస్పిటల్లోనే పెట్టుకుని అతి తక్కువ ధరలో అందరికీ, ధనికులైనా పేదవాళ్ళైనా ఒకే రకంగా, పేదవాళ్ళు అయితే తీసుకోడు, ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర చాలా తగు సామాన్యంగా తీసుకుంటూ ఆయన ఎంతో దీక్షతో వైద్యం చేస్తున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్మడు, దేవుణ్ణి నమ్మాలని రూలే ఉంది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు లోపల అనిపిస్తే అప్పటి నుంచి దేవుడు తప్ప అనిపించక ముందు గురించి రుద్దుకుని ఆయన అంటదు. లోపల నుంచి మనకి దైవం మీద ఒక ఆర్ద్రత, శ్రద్ధ, భక్తి, అతన్ని మనం దర్శించాలని, వినాలని, చూడాలని ఇలాంటిది ఏదో తపన ఉన్నప్పుడు అలా దాంతో ప్రయత్నం చేయాలి తప్ప, ఊరికే దేవుడు దేవుడు అంటూ ఏ సమర్థత లేకుండా బతికే వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మంచి పనులు జరుగుతుంటాయి ప్రపంచంలో. సమర్థత ఉన్న వాడి వల్ల చాలా మంచి పనులు జరుగుతుంది. సమర్థత లేక దేవుణ్ణి పట్టుకున్నటువంటి వాడు అంతంత మాత్రం. ఎందుకని అంటే వాళ్ళ దేవుణ్ణి పట్టుకోవడంలో కూడా వాళ్ళ సమర్థత అంతే ఉంటుంది. దేవుణ్ణి పట్టుకోవడంలో కూడా సమర్థులైన వాడు దైవాన్ని పట్టుకుంటే దైవాన్ని పట్టుకోవడంలో కూడా సమర్థత ఉంటుంది కదా. అందుకనే కామి కాని వాడు మోక్షకామి కాడు అని మనకి సామెత ఇచ్చారు. అంచేత కాదు, పదునైన కతి దేనికైనా పనికొస్తుంది కదా. మంచి పనికి పనికొస్తుంది, మరొక పనికి పనికొస్తుంది. అంచేత సమర్థత లేకుండా ఉత్తమ మంచితనం ఉందనుకోండి వాడి వల్ల ఉపయోగం లేదు. ఉత్తమ భక్తులు అనుకోండి, సమర్థత లేని భక్తుల వల్ల పనులు ఏమవుతాయి బాబు, అవో కదా. అంచేత కోతులు చేయించాడా రాముడు పని? కోతులు కాదు వాళ్ళు, వానరులు వాళ్ళు. ఒక్కొక్కడు ఇప్పుడు నలుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, వీరి వల్ల పనేది కదా రాముడు. అంచేత అర్జునుడు కావాల్సి వచ్చాడు కృష్ణుడికి పని చేయించాడు కదా. ఇది సమర్థత లేని వారి చేత చేయించలేం కదా పనులు. సమర్థత లేక దైవాన్ని ఆశ్రయించడం ఒకటి, సమర్థత ఉండి దైవాన్ని ఆశ్రయించకపోవడం ఒకటి, సమర్థత ఉండి దైవాన్ని ఆశ్రయించడం ఒకటి, మూడున్నాయి. ఈ సమర్థత లేక దైవాన్ని ఆశ్రయించిన వాళ్ళు క్రమంగా వారి ఎందుకు సమర్థతను పెంచుకుంటూ వస్తాడు లోపల దైవం. సమర్థతను పెంచుకుంటూ వస్తాడు. సమర్థత ఉండి దైవాన్ని ఆరాధన చేయనప్పుడు అతను స్వశక్తి చేత నిలబడి ఉండాల్సి ఉంటుంది ఎంతసేపు. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు తనకు తనే బలహీనుడైపోతాడు. అంచేత దైవాన్ని ఆశ్రయించడం వలన ఏం జరుగుతుందంటే క్రమంగా పెరగటం ఉంటుంది, పడిపోకపోవటం ఉంటుంది. అహంకారం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. లేదు సజ్జన సాంగత్యం వలన అలాగే సత్కార్యాలు చేస్తూ ఉంటే భగవంతుడికి ఏమి దానివల్ల వేరే భావం ఏం కలగదు. మన ప్రార్థన చేయట్లేదు వీడిని, వీడు కాబట్టి వీడిని మనం తొక్కేద్దాం అనేటువంటి బుద్ధి ఉండేవాడు దైవం ఎందుకు అవుతాడు? అవడు కదా. వాళ్ళ లోపల ఉన్నటువంటి వాడు కూడా దైవమే కదా. వాడి నుంచి జరిగే మంచి పనులు బట్టే, ధర్మం బట్టే, ధర్మాన్ని ఆచరించి దైవాన్ని ఆశ్రయించకుండా ఉండేవాళ్ళు చాలా మంది. నా దైవమా ధర్మమా అంటే నేను ధర్మాన్ని ఆశ్రయిస్తాను, నాకు కనబడిన దైవమును గూర్చి వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దైవాన్ని ఆశ్రయించాలా అక్కలే మాట రావచ్చు, ధర్మంలో ఉంటూ సమర్థంగా నిర్వర్తించుకుంటున్నారు అనుకోండి, దానివల్ల పని జరుగుతుంది. ఇందుకే ఆయన ఏం చెప్పారంటే ఇందులో ఏమి ఏ విధమైనటువంటి ప్రయోజనము మేము చెయ్యాలి కాబట్టి చేస్తాం, కానీ ఆ నెల నుంచి ఇది ఈ ప్రస్తుతం ఉండేటువంటి ఈ రోగికి ఏ విధమైనటువంటి ఉపకారం కలదు, దానిపైన మరణమే అన్నట్టుగా చెప్పారు ఆయన. నాకు సంతోషం, మీరు చేయవలసింది ఎలాగ మీరు చేస్తారు కదంటే అందులో ఏం సందేహం లేదు, త్రికరణ శుద్ధిగా చేయవలసినంతా చేస్తాను, కానీ అవకాశం బతికి ఉండడానికి తక్కువ అని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా అది సంవత్సరంలో వారి ఆయన యొక్క ట్రీట్మెంట్ లోనే చికిత్సా విధానంలోనే ఆమెకు పరిపూర్ణమైన పరిష్కారం వచ్చేసింది. ఆయనకి అర్థం కలదు, చాలా ఆశ్చర్యపోయాడు. ఇది మాకు సైన్స్, మా మెడికల్ సైన్స్ లో ఇది మీకు ఒక రికార్డెడ్ కేసుని తీసుకుని మేము 10 చోట్లకి పంపించుకుంటాం, ఎందుకంటే ఇటువంటివి కూడా క్యూరబుల్ అని మాకు తెలుస్తుంది దీనివల్ల అని అలా అనుకున్నాడు ఆయన. అంతే మరి ఆయన దృష్టిలో అలా జరిగింది అది. అంచేత ఇప్పుడు ఈ సమర్థత ఉంటుందని తప్పే ఉంది, సమర్థత ఉండటం తప్పు కాదు, అహంకారం ఉండటం తప్పు కాదు, తీరు కూర్చుని విరోధం పెట్టుకోవటం తప్పు, అసూయ అవేనే మనం అసూయ ద్వేషం ఇలాంటివన్నీ కూడా మనం పెంచి పోషించడం తప్పు. అంచేత అహంకారులైన వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే వారికి ఏ కీడు జరగదు, వారికి ఏ కీడు జరగదు. అర్జునుడు కృష్ణ భక్తులు ధర్మరాజు ఎవరిని ఆరాధించినట్టు ఉంటుంది, పలానా వాడు భక్తులని ఏముండదు, ధర్మాన్ని ఆశ్రయించు కదా. మరి మిగిలింది ఎవరు, నిరహంకారైనటువంటి ధర్మస్వరూపుడు కాబట్టి అతడికి ఆ విధంగా వచ్చింది. అంటే ధర్మంలో ఉంటూ ధర్మాన్ని ఆచరించుకుంటూ క్రమంగా ధర్మం యొక్క మహిమ చేత నిరహంకారంలోకి వచ్చేసావనుకో, నువ్వు నిన్ను మరణం ఏం చేయలేదు. ఇలాంటి కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అని చెప్తా, మనకి ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. ఏమి చేత కాకుండా దేవుని పట్టుకోవటం, దేవుడా దేవుడా అంటూ క్రమంగా ఏదో బల్లెలే పాక్కుంటూ అటు పైన తొండయి, అటు పైన ఏదో అయ్యి మరొకటయ్యి, అట్లా క్రమంగా లోపల నుంచి సమర్థతలు పెరిగి బతికి కట్ట బట్ట కట్టడం. బాగా మార్పు తెచ్చుకునే కురవాడు చదువు మీద బాగా అతనికి స్వామిత్వం ఉందనుకోండి, అతను బాగా పరిశ్రమిస్తాడు, మంచి మార్పులు తెచ్చుకుంటాడు, అనుకున్న దాంట్లో చేరిపోతాడు కదా. అలా లేరా, చాలా మంది ఉన్నారు. దేవుడా 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 అంటే ఏదో గట్టెక్కిన వాళ్ళు ఉన్నారు కదా. దేవుడా 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 అనేవాడు సమర్థత తక్కువ ఉండటం వల్ల దేవుడిని పట్టుకున్నాడు బాగుంది, కానీ ఆ మొదటి వాడికి వాడి సమర్థతే వాడికి విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం తెలిస్తే వాడు తొనకడు బణకడు, రాయాల్సింది రాసేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు, ఇట్లా ఉంటారు కదా. అలా ఉండి సజ్జనులుగా ఉండటం కొంచెం అరుదుగా ఉంటుంది. ఏంటంటే సమర్థత చోట అహంకారం ఉంటుంది, అహంకారం చోట ఇతరులను తక్కువగా చుట్టూ ఉంటుంది, అంచేత ఇవి రకరకాల సమస్యలు. ఏదేమైనప్పటికీ అహంకారి అయి ఉండి ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నంతకాలం ఇబ్బంది లేదు, అహంకారి అయ్యండి ధర్మాన్ని అనుసరిస్తున్నంతకాలం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ధర్మకళ్యాణం జరుగుతుందో అతని బలం తగ్గిపోవటం అన్నమాట. అవే మనకి రావణుడు హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళకి అదరిచ్చారు. అంచేత ఇక్కడ ఈయన అహంకరించాడు, అహంకరించేదో అన్నాడు అంటే ఆయనకి అనిపించింది కదా వీడు ఊరికేసి. ఇప్పుడు నందీశుడు ఉన్నాడంటే శివుడు దగ్గర చేరాడంటే అతడికి ఇంకా మరణం లేదు కదా, మనం దాటినటువంటి వాడు నందీశ్వరుడు, వీడు ఊరికే ఇంకా రేపు మాప చచ్చిపోయేవాడు వీడు. అంచేత ఏమన్నాడంటే ఈ మత్స్య శరీరము భగవంతుని కన్నా శ్రేష్టమని తెలుసుకున్నాడు, ఇతడు సాటి లేని ద్రోహి, అతని అస్తిత్వమే శివుడు. అంచేత తన అస్తిత్వాన్ని తాను నిరాకరించడం అంటే ద్రోహం కదా, మనం దేని మీద ఆధారపడి ఉన్నామో దాన్ని మనం నిరాకరించడం ద్రోహం అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుని ఎందుకు భేదము చూపిన అపరాధము చేసిన ఇట్టి మూఢాత్మ తత్వదర్శనం ఎట్లు చేయను, వీడికి తత్వదర్శనం అయ్యే పరిస్థితి ఏం లేదు, చచ్చిపోతాడని. వీడు నీచమైన సుఖములను కోరి కోరికలు గలవాడై అర్ధవాదములైన వేదములు చదివి బుద్ధి లేని వాడై వేద కర్మలను పెంచుకొనుతున్నాడు. అదే జరుగుతుంటాయి మనకి. మీరు గోదావరి ఒడ్డు కృష్ణ ఒడ్డుకి వెళ్తే ఇలా వేదాలు పన్నాలు చదివేసుకుంటూ మనకు పనులు చేసుకోవడానికి రకరకాల ప్రక్రియలు నిర్వర్తిస్తుంటారు వాళ్ళందరూ. మీరు గోదావరి పండితున్నాడు వేద పండుగ నడితే దేనికైనా మీకు పరిష్కారం ఇస్తారు. దేవుని చేరే మార్గం వాళ్ళే నిర్వర్తించరికి, మిగతా వాళ్ళకి ఏమిస్తారు? యోగులే వదలరు. ఎవరు ఈ దేహం నుండి స్వచ్ఛందంగా బయటకు వచ్చి దీని నుంచి బయటకు వచ్చే మార్గం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే దాన్ని ఇవ్వగలరు. ఆ విద్య మాత్రం వాళ్ళ దగ్గర లేదు. ఈ వేద పండితుల దగ్గర బాగా చదువుకుంటారు, బాగా రకరకాలుగా మనకు కావాల్సినట్టుగా ప్రక్రియలన్నీ చేస్తుంటారు. అవి నేర్చుకున్నాడు వీడు బాగా అంటున్నాడు. నీచమైన సుఖములు కోరి కోరికలు గలవాడై అర్ధవాదములైన వేదములు చదివి, వేదంలో అవి మాత్రమే లేవు, ఇంకా చాలా ఉన్నాయి, బుద్ధి లేని వాడే వేద కర్మలను పెంచుకొనుతున్నాడు. దేహము అధికారము సంపద సత్యమని నమ్మి ఆత్మతత్వం మరిచి వర్తిస్తున్నాడు. వీడు పశుప్రాయుడు, స్త్రీకాముడు. వీడు పరమేశ్వరుని కోతి కన్నుల వాడనను, తానే త్వరలో గొర్రెముఖము కలవాడగను అని. తానే శాపం, వీడు ఈయన శాపం పెట్టాడు గొర్రెముఖం కలిగిన వాడవుతాడని. భగవంతుని యందు మాస్టర్ గారు దీనికి వివరణ ఇస్తున్నారు. భగవంతుని యందు వైముఖ్యము గలవాడు ఎదుటివారిలో దోషములను దర్శించును. భగవంతుని యందు వైముఖ్యము గలవాడు ఎదుటివారిలో దోషము దర్శించును. ఇప్పుడు మనం ఒక మాట అడుగుతాను, మనందరి సంగతి, మనందరికీ భగవంతుని యందు వైముఖ్యం లేదు కదా, కానీ ఎదుటివారిలో దోషాలు కనిపిస్తాయా లేదా చెప్పండి. కానీ ఎదుటి వారి దోషాలు కనిపిస్తున్నాడు, మనకు దైవం నందు వైముఖ్యం లేదంటానికి ఎట్లా వెలుపడుతుంది? ఈ వాక్యాన్ని ఇద్దరి నుంచి జరిగింది. దైవం నందు వైముఖ్యం కలవాడు ఎదుటి వారిలో దోషములను దర్శించడం అంటే దైవం నందు వైముఖ్యం లేని వాడికి ఎదుటి వారిలో దోషాలు కనబడకూడదుగా. ఎదుటివాడు ఎవడు? వాడేగా ఈ రూపంలో ఉన్నాడు, వాడే వీడని మనం ఉపన్యాసాలు దంచేస్తాం తప్ప తీరా మనకి వ్యవహారంలో వాడు ఎవడన్నా కనబడితే వాడి ఎందు మనకి వినియోగ బుద్ధి ఉందనుకోండి. ఉంటే ఏమిటి, వాడు ఎవడక్కడ ఉన్నది? దైవమేగా. కాబట్టి నువ్వు దైవభక్తుడివేనా? అది ఒకసారి అడుగుతున్నా. మనకి ఎంతసేపు దోషాలు చూడటానికి బుద్ధి ఉన్నంతకాలం మనలో అహంకారం బాగా ఉన్నట్టు. అహంకారం ఉండి ఇతరుల్లో దోషాలను చూస్తుంటే దైవం మన ఎందు వైముఖ్యుడై ఉంటాడు, విముఖుడై ఉంటాడు. ఎంచేత నన్ను దర్శించలేక వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దక్షుడు సరే రాయలనే చూడలేకపోయాడు. ఇప్పుడు మనం ఆయన అందరిలోనూ ఆయనే ఉన్నాడని చెప్తూ ఉంటాం కదా వేదికల కిందకి నుంచి. భగవద్భక్తులు ఎవరిని అడిగినా దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెప్తాడు కదా. అందుకే వాడు కాళ్ళు పట్టుకున్నా ఉంటాడు. మరి అందరిలో ఉన్నప్పుడు అందరి అందరు నీ దృష్టి ఎలా ఉండాలి? దోషములు ఎన్నట్లుగా ఉండాలి, గుణములు ఎన్నట్లుగా ఉండాలి చూసుకో. ఎదుటివారిలో ఉండేటువంటి గుణములు ఎన్నుతుంటే దైవం దగ్గరవుతాడండి. సద్గుణములు ఎన్నుతూ ఉంటే దైవం దగ్గరవుతాడు. ఎదుటి వారిలో ఉండేటువంటి దుర్గుణములు మనం దర్శిస్తూనే దాన్ని మాట్లాడక్కర్లే. మనకి దైవం వారి నుండి వారి లోపల ఉండే దైవం మనకు విముఖుడైపోతుంది కదా. అని చెప్తా శరీరమే నిత్యమైన నమ్మువాడు తత్వం మెరుగని వాడగను. అదొకటి మన గురు పూజ అంతా అదేగా చెప్పుకున్నాం మనం. పురంజనుడు శరీరమే తాను అనుకోవటం వల్ల కదా ఇలా ఇబ్బంది పడ్డాడు. శరీరమే నిత్యమైన నమ్మేవాడు తత్వము ఎరుగని వాడగను. కూటధర్మములు అనగా కపట బుద్ధితో మంచి పనులు చేయుట. కపట బుద్ధితో మంచి పనులు చేయుట అంటే యజ్ఞములు, దానములు, ప్రజా పరిపాలన, ఇలా మంచి కోసం మనం ఓట్ల కోసం మంచి పనులు చేస్తున్నాం అనుకున్నాడు. మంచి వాళ్ళు ఎందుకు అనుకుంటామండి? అనుకుంటా ఓట్ల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రజల యొక్క క్షేమం కోసం చేస్తున్నారని అనుకోగలం. అలాగే యజ్ఞయాగాదులు అవి చేస్తున్నా కూడా మన కీర్తి కోసం చేసామనుకోండి. మన కీర్తి కోసం యజ్ఞయాగాలు చేయటం, మన కీర్తి కోసం మంచి పనులు చేయటం, మంచి పనులు చేస్తున్నామని మనమే రకరకాలుగా చెప్పుకోవటం, మనం చెప్పుకోకుండా 10 మంది చెప్పించుకోవటం, ఇందులో రకరకాల తెలివితేటలు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు మంచి పనులు ఎవరు చేయమన్నారు? నిన్ను ఎదుటివారిలో ఉన్నటువంటి దైవం చూసి ఆరాధన చేస్తున్న బుద్ధితో వారికి ఏమైనా నువ్వు సహాయపడితే అది అందరితో సరి ఏతత్ఫలం శ్రీ కృష్ణార్పణమస్తో ఈశ్వరార్పణమస్తో అనుకోవాలి తప్ప పెద్దానికి మనకి మార్పులు వేసుకుంటున్నాం అనుకోండి. అందుకు దానివల్ల చిత్తశుద్ధి ఏమీ పెరగదు. అంచేత యజ్ఞములు, దానము, ప్రజాపాలనం మొదలగునవి ధర్మములే. అవి తన్నుద్ధరించడాన్ని ఆచరించచ్చు. వాళ్ళలోని అంతర్యామితత్వం దర్శించుటకు విముఖుడైన వాడు తాను చేసిన మంచి పనులను గూర్చి గర్వపడును. మనం మంచి పనులు చేస్తున్నాం అనేటువంటి గర్వం మనకు వచ్చిందంటే మన మంచి పనులు చేస్తున్న దాని యొక్క ఫలం ఏదైతే ఉందో అది మనకు దక్కట్లేదు. మనం ఎంత చేశామని అంత చేశామని చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మనకే గుర్తుంది అనుకోండి, చెప్పుకోవట్లేదు, గుర్తుందా? గర్వంగానే ఉంటుంది. దేనికోసం చేశాది, ఎవరిని ఉద్దేశించి దాన్ని చేశావో అందులో ఉండేది ఈశ్వరుడు అనేటువంటిది తెలిసి ఈశ్వరునికి సమర్పణగా చేస్తే నీలో గర్వం పెరగదు. లేకపోతే నీలో గర్వం పెరుగుతూ వస్తుంది కదా. దానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే బలి చక్రవర్తికి ఉన్న గర్వం పోయింది కదా, శివ చక్రవర్తికి ఉన్న గర్వం పోయింది, వాడిని ఇచ్చేసుకున్నాడు. మనం ఏదో తృణమ పణమో ఇచ్చేసి అలా మనం ఊరికి మనం ఫేస్ పెట్టామనుకోండి, లోపల ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరికి ఎవరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే సర్వసాక్షిగా నీ లోపలే ఉన్నాడు కదా, అందరిలో ఉండే శివుడు చూస్తూనే ఉంటాడు కదా. ఆయన చేత నువ్వు గర్వపడుతున్నావు అనుకో, నీకు దాని యొక్క ఫలం వికటిస్తుంది తప్ప నీకు శుద్ధి కలగదు. మంచి పనుల వల్ల శుద్ధి రావాలి, మనసు ఇది స్వభావంలో శుద్ధి రావాలి. అలా జరగలేదు. ఇతరులు ఆచరించి మంచి పనులు తన సుకృతంలో కన్నా తక్కువగా కనిపించను, శివుడు తనకు విధేయుడిగా ఉండనని దక్షుడు ఆశించను, ఉండలేదని రోషపడను. ఇటు వారు ఆచరించచ్చు ధర్మమును కపట ఆచరించు ధర్మమును కపట ధర్మం అందరు. ఇప్పుడు మనం సభలోకి వచ్చామనుకోండి, ఎవరు లేచి నడపలేదు అనుకోండి, ఎందుకు లేచి నడపడాలి అనిపించాలి తప్ప నేను వస్తే లేవలేదని అనిపించింది అనుకోండి, లోపల బాగా గర్వం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరే అలవాటు చేస్తారు, అట్లా వస్తాం రాగానే లేచి నిలబడటం కదా. అలా మీరు రోజు ఎప్పుడు లేచి నిలబడుతున్నారు అనుకోండి, ఒకసారి నేను వచ్చినప్పుడు లేచి నిలబడలేదు అనుకోండి, అప్పుడు మీరు లేచి నిలబడలేదని నేను అనుకున్నానంటే నేను పాడైపోయానని అన్నాం. ఏం సందేహం, మీరు లేచి నిలబడ్డారు, లేచి నిలబడి అట్లా ఎప్పుడు లేచి నిలబడుతూ ఉంటారు. లేచి నిలబడుతూ ఉండటం వల్ల మీరు లేచి నిలబడటం అనేటువంటిది నేను నా యొక్క హక్కుగా తీసుకున్నాను, పాడైపోయినట్టే. ఏమన్నా మనుషులు లాగానే రెండు కాళ్ళు సర్దుకుని పాద నమస్కారానికి మనం సంసిద్ధం అయిపోయాం అనుకోండి, పాడైపోయినట్టే లెక్క కదా. ఎదుటివాడిని మనం ముందు పలకరించేట్టుగా ఉండాలి. ఎదుటివాడు మనం పలకరిస్తాడా లేదా అని చూసుకున్నాడు గర్వపోతే, వాడు పలకరిస్తేనే పలకరిస్తానుకునే వాడికి గర్వం ఉన్నట్టే. ముందు మనం పలకరిద్దాం, తప్పేముంది? మృదుభాషి పూర్వభాషి అన్నారు కదా, రాముడు ముందుగా పలకరించాడట. రాముడు కన్నా మనం ముందుగా పలకరించాలి కాబట్టి పలకరించడం కాదు, ముందుగా పలకరించడం సహజ స్వభావం. వాడు పలకరిస్తాడా లేదని మన ఇంటి తిప్పు కూర్చున్నాం అనుకోండి, తరకాయ వాడు ఎలాగో పలకరించడు కాబట్టి పలకరించడం వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు పలకరించలేదనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. మరి చూసావా, నేను ఇప్పుడుండగానే పలకరించకుండానే వెళ్ళిపోయాడు వాడు అనుకుంటా. అసలు పలకరించాలని ఎందుకు అనుకోవాలి? పలకరించలేదు అని ఎందుకు బాధపడాలి? నువ్వెందుకు పలకరించలేదు? 3 మిస్టేక్స్ ఉన్నాయి కదా, 3 మిస్టేక్స్ కదా. నువ్వే పలకరిస్తే పోలే బాగున్నావా అంటే ఏం పోయింది? బాగున్నావా అంటే మనకు సహజం, కంటి ముత్యాలు రాలిపోతాయా? ఎలాగో ముత్యాలు లాగా ఉండవు రెండు పళ్ళు. అలా అన్న రాలదు, ఎందుకు రాలుతాయి, ఎందుకు నష్టమే వచ్చింది అని చేత ఆయన పలకరించలేదని వీడు పెట్టుకున్నాడు, పెట్టుకుని రోషపడ్డాడు. అంచేత గౌరవం కీర్తి మున్నగ విలువలకై ధర్మాచరణం అమ్ముకున్నట కూట ధర్మం ఒకను ఆధ్యాత్మిక మార్గమున గురువులు అనిపించుకున్నటకు ప్రాకులాడు వారు కూడా తమ శిష్యులు కొందరు తమకు విధేయత సూపరిచో రోషమున మండిపోవుచుదురు. ఒక మహావిద్వాంసుడు ఒక బాలికకు చిరంతనము నుండి సంస్కృతము భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు మున్నకు శాస్త్రములను చక్కగా నభ్యసింపచేశాను. జీతం పుచ్చుకొనక ఉచితముగా అన్నయ్యం నేర్పి విద్యా వినయ వివేకవంతురాలుగా చేశాను. ఆమెకు ఆనగరముననే వివాహమైనది. ఆమె భర్తతో కాపురము చేసినది. ఆమె తన మాట కన్నా భర్త మాటకు ఎక్కువ గౌరవించుతున్నదని ఆ గురువు దీర్ఘకాలం నుండి రోషపడుతున్నాడు అని ఉన్న సత్యం జరిగింది. రాజేశ్వర భాస్కర్ పెళ్లి చేస్తున్న విద్య నేర్పావు, విద్య నేర్పిన తర్వాత వాడి దారి వాడు వెళ్ళిపోతాడు, మగవాడైనా స్త్రీ అయినా కదా, వాళ్ళ మీద నీకు అధికారం ఏంటి? పైగా ఆ ఊళ్ళోనే ఉంటారు కదా, ఆ ఊళ్ళోనే ఉండి ఇప్పుడు భర్త మాట భార్య, భార్య మాట భర్త వినాలే, పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయి వచ్చి ఈయన మాట వినాలే, అలా జరిగిందనమాట. ఈనాటికి దుఃఖపడుతున్నట్టు ఆయన ఎందుకంటే ఆ గురువు దీర్ఘకాలం నుండి రోషపడుతున్నాడు అంటే ఇంకా అప్పటికి కూడా ఉన్నాడు అనమాట. ఎంతో గారాభంతో విద్య నేర్పించిన ఈమెకు విశ్వాసం లేదు, ఇక లోకమున ఎవరిని నమ్మవచ్చు అని బాధపడుతూ వియోగ దుఃఖమును అనుభవించుతున్నాడు. కారణమేమి? అతనిది అంతర్యామిని నమ్మిన పాండిత్యము కాదు. తన చిత్రపటము కన్నా వేరైన మహనీయుల చిత్రపటముల శిష్యులు తమ ఇంటిలో పెట్టుకున్న దుఃఖపడు గురువులున్నారు. తమ చిత్రపటము కన్నా ఎవరైనా మహనీయుల చిత్రపటముల శిష్యులు తమ ఇంట్లో పెట్టుకున్న దుఃఖపడు గురువులున్నారు. దేహదారులు సంసార బద్ధులైనప్పుడు విద్య కలిగినను దుఃఖపడక తప్పదు. అది దేహదారులు సంసార బద్ధులైనప్పుడు విద్య కలిగినను దుఃఖపడక తప్పదు. చేత అభిమానం ఉంటుంది, దేహం ఉన్నప్పుడు అభిమానం ఉంటుంది. అభిమానం చేత ఇంక వాళ్ళ మీద వీళ్ళ మీద దోషాలు ఎన్నుతూ ఉంటాం. ఎంత మనకి దేహాభిమానం ఉంటే అంత మన ఇతర గుణదోషాలు ఎన్నుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోను, మనకి మన దేహాభిమానం, మన ఎందు మనకి అభిమానం లేకపోతే ఇతరుల ఎందు దోషములు లేని బుద్ధి చాలా మటుకు తగ్గిపోతుంది. అంచేత దక్షుడు భూమిపై భౌతిక దేహంతో ప్రజా సంసర్గము చేయుటకే సృష్టింపబడిన వాడు కనుక ఇట్లు బాధపడక తప్పినది కాదు. బ్రహ్మయు ఇంద్రుడు కూడా ఒక్కొక్క మారి అజ్ఞానముకు గురి అగుతుందరని కృష్ణావతార కథలో వత్సాపహరణము గోవర్ధనోద్ధారణము సందర్భమును నిదర్శనము చూపబడను. ఇంతకును ఈ దేవతలు తమ కర్తవ్యము నిర్వహించుటకై అంతర్యాములుగా ఉండక తమ అంశములతో దేహదారులుగా దిగవచ్చు తప్పనిసరి ఎగుతున్నది కనుక మాయకమ్మట కూడా తప్పనిసరి ఎగుతున్నది. శరణాగతి చెందిన వారు భగవద్ అనుగ్రహం పొంది ఈ స్థితిని దాటుదురు, లేని వారు అంతవరకు బాధపడుతుందరు. భగవంతుడు అవతారముగా దిగివచ్చినప్పుడు మాత్రమే ఈ దోషములు సోకవు. అందున పరశురాముని వంటి అంశావతారములు కూడా అజ్ఞానమును పడవచ్చును. అవతారములు రెండు విధములు. భగవంతుని అంశ దిగివచ్చిన దేహములు సంపూర్ణమైన పరబ్రహ్మతత్వమే లీలార్థము ధరించిన దేహములు. రెండవ తరగతి వారికి అజ్ఞానము సోకదు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారములు. అందు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థము కష్టమును అనుభవించవచ్చను. శ్రీకృష్ణుకు కష్టములు కలిగినవి గావి కాని అతడి అనుభవింపలేదు కనుక వారిపై అది పనిచేయలేదు. అతడే విధి అని మాస్టర్ గారు దీనికి కొంత వివరణ ఇచ్చారు. అంచేత ఏదైనా మనకి దేహాభిమానం ఉన్నది కాబట్టి అహంకారం ఉంటుంది. అహంకారం ఉండటం వల్ల దోషములు అనేటువంటిది ఉంటుంది సుమా. అందుకని భగవంతుని దర్శనం చేస్తున్న కొద్దీ, భగవద్గత భక్తి పెరుగుతున్న కొద్దీ మన ఇతరుల్లో దోషములు చూడటం అనేటువంటి తగ్గి వారిలో ఉండేటువంటి కళ్యాణ గుణములుగా భగవంతుని అస్తిత్వం ఎట్లా అక్కడ ఉన్నదో దర్శించేట్టుగా తయారయ్యేట్లుగా ఉంటుంది. అది సత్యం. ఆ సత్యం మనకి అంటే దక్ష కథ, మన కథే. అంటే మనకు ఆయన నాయకుడు, ఈజ్ అవర్ మోడల్, ఈజ్ అవర్ రోల్ మోడల్. అతను ఏ విధంగా భంగపడ్డాడో మనం కూడా అలా భంగపడతాం. అంచేత వినయ విధేయతను కలగటం కోసం చిట్ట చివరికి అతనికి గొర్రెముఖం, గుర్రెముఖం అంటే చాలా వినయంగా ఉన్నాడని అర్థం. ఆ ముఖంతో కాశీలో ఉన్నట్ట, ఇంక చాలే నీకు వినయం వచ్చేసింది, మా గుర్రెముఖం తీసేస్తావంటే నాకు నమ్మకం లేదు నా మీద, అలాగే ఉంటుందని అడిగాడు ఆయన. నాకు నమ్మకం లేదు నా మీద అని చెప్పి ఈ ముఖమే ఉంటుందని చెప్పాడు. అలా ఉండిపోయాడు. అంచేత ఇది మనకి ఈ దక్షకత బాగుంటుంది చెప్పుకుందాం, ఇంకా చాలా ఉన్నది. అంచేత ఇంకా ఈయన శాపమిస్తే ఆయన శాపమిచ్చాడు, ఆయన శాపమిస్తే అటుపైన భృగు మహర్షి కోపం వస్తుంది. వాడు శాపమిచ్చాడు, వాడు అజ్ఞానం చేత నువ్వెందుకు ముందు శాపమిచ్చావు అని ఈయనకి అజ్ఞానమే, ఈయన శాపమిస్తాడు. ఇట్లా రకరకాలుగా ఎవడుకుంటుంది కనుక చేత వాళ్ళకి ఉంటే మనమెంత కనుక. దేవతలే దేహం ధరించినప్పుడు మోహంలో పడతారని చెప్తున్నారు కదా, అంచేత కొంచెం దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. నిరహంకారం అయిపోతామని కాదు కానీ నిరహంకారం అయిన వాళ్లే దాటారు, మిగతా వాళ్ళు దాటలేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.